సంబంధించినవి,
జయాపజయాలకు సంబంధించినవి, వ్యక్తులలో క్రోధాన్ని ప్రేరేపించేటువంటివి, ఇవేవైతే ఉంటాయో వాటిలో కొద్దిగా మాత్రమే తెలుసుకోవాల్సింది ఉంటుంది, ఎక్కువగా వదిలిపెట్టాల్సింది ఉంటుంది. ఇది మధ్యమం. మరి అధమం ఏమిటి అంటే మనల్ని మన తత్వం వైపు ప్రయాణం చేయనివ్వక ఏవైతే బంధనానికి గురి చేసేటువంటి విషయాలు ఉంటాయో వాటిని వినడమే మనకు అధమమైనటువంటి శ్రవణం. మరి అధమాధమం అంటే అర్థమేమిటి? ఉత్తమమైనటువంటి వాటిని వినక, ఒకవేళ విన్నా దానికోసం ప్రయత్నం చేయక, ఆ వైపు ప్రయాణం చేయక, అమృతమయమైనటువంటి ఈ జీవితాన్ని ఎవరైతే వృధాగా జీవితాన్ని గడుపుకుంటారో అటువంటివి అధమాధమైనటువంటి విషయాలను వినేటువంటి వాళ్ళుగా చెప్పారు. కాబట్టి ఉత్తమ శ్రోతల యొక్క లక్షణం ఏమిటి అంటే మోక్ష ప్రధానమైనటువంటి వాటిని వినడం. రెండవది, ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాని అందే స్థిర మనస్కులు కావడం. మనకు అనిపిస్తుంది ఏమండి, గురువుల దగ్గర చేరితే, గురు బోధలు వింటే కష్టాలు రావా అంటే కష్టాలు వస్తాయి. మరి అర్జునుడి పక్కన కృష్ణయ్య ఉన్నాడు, కానీ అర్జునుడికి దుఃఖం తప్పిందే? అలాగే అజ్ఞాతవాసం తప్పిందే? 12 ఏళ్ళు అరణ్యవాసం తప్పిందే? ఏదీ తప్పలేదు. కారణం ఏమిటి అంటే మనమే దుఃఖాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. ఆ దుఃఖానికి కారణమైనటువంటిది ఏదో మనకి ఎరుగు చేసేదే నిజమైనటువంటి జ్ఞానం. దుఃఖానికి కారణమేమిటి అంటే భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఎప్పుడైతే జగత్తుని శాశ్వతం అనుకుంటావో, ఈ జగత్తులో ఉండేటువంటి విషయాదులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగే సుఖాలు శాశ్వత సుఖాలు అనుకుంటూ పరిగెత్తుతావో దానివల్ల నీకు కలిగేదే దుఃఖం. ఎందుకంటే ఈ లోకానికే నిత్యత్వం లేదు కనుక, ఈ లోకంలో సుఖం అనేది లేదు కనుక అనిత్యం అసుఖం లోకే అని భగవద్గీతలో స్వామి చెప్పారు. కాబట్టి నిత్యత్వం లేనిది, సుఖాన్ని కలిగించలేనిది, అది లోకానికి ఉన్నటువంటి లక్షణమే అయితే అటువంటి లోకంలోకి వచ్చినటువంటి మనం శాశ్వతమైనటువంటి సుఖం కావాలని, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలని ప్రయత్నం చేయడం ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ జరగని పని. అందుకనే ఎండమావుల్లో నీరు ఎంత సత్యమో జగత్తులో సుఖం కూడా అంతే సత్యం. ఎండమావుల్లో నీరుంటుందా? లేదు. దానికి ఇంకో ఉపమానం చెప్పారు, సుప్త రజత భ్రాంతి అని. అంటే ఆల్చిప్పలో వెండి కనపడుతుంది మనకు. ఎలా కనపడుతుంది? సముద్రం ఒడ్డున తిరిగే వాళ్లకు ఇసుక తెన్నెల్లో ఆల్చిప్పలు కనపడతాయి, ముత్యపు చిప్పలు కనపడతాయి. ఆ ముత్యపు చిప్పల మీద సూర్యకిరణాలు పడగానే అది వెండిలాగా మనకు కనిపిస్తుంది. దాంతో నా పక్కాడు ఎక్కడ చూసి మళ్ళీ దాన్ని కాజేస్తాడేమోనని మనమే ఉడుకు పరుకుల మీద దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. పరిగెత్తుకుంటూ పెడితే దాన్ని పట్టుకుంటే అది అక్కడ రజతం కాదు సత్యం, అది ముత్యపు చిప్ప అనేటువంటిది తెలుస్తుంది. మరి పరుగు ఈ ఆరాటం ఏం చేస్తుంది మనల్ని అంటే దాని ఎందుకు కలిగిన భ్రాంతి మనల్ని పరిగెత్తేలా చేస్తుంది, పొందాలనేటువంటి కోరికను తెస్తుంది, నా ప్రక్కవాడి కంటే నేనే ముందు పొందాలనే ఆతృతను పెంచుతుంది, ఆఖరికి దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. ఇప్పుడు ఈ దుఃఖానికి కారణమైంది ఎవరు అక్కడ అంటే మనమే. మన ఎందు కలిగినటువంటి భ్రాంతే మనకు దుఃఖాన్ని కలిగింపజేసింది. వాస్తవానికి ముత్యపు చిప్పలో వెండి ఎలా లేదో, ఎండమావుల్లో నీరు ఎలా లేదో, అలాగే మనం కూడా ఇదిగో నిత్యత్వం లేనటువంటి ఈ జగత్తులోకి, సుఖమే లేనటువంటి ఈ జగత్తులోకి వచ్చి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుతున్నా కనుక అది ఎప్పటికీ దొరికేది కాదు. మరి దొరకని దానికోసం ప్రయత్నం చేయాలా అంటే అక్కడ ప్రయత్నం చేయడానికి కూడా మన కోరికే కారణం. అందువల్ల మనం దేనికోసం ప్రయత్నం చేయాలి అంటే ఇగో ప్రపంచంలో ఉండేటువంటి దాని యందు నిత్యానిత్య వస్తు వివేకము ఇది కలిగి ఉండాలి. ఇది కలిగి లేకపోతే ఎలాంటి వారని చెప్పారు మహాత్ములంటే, తే మర్త్యలోకే భూమి భారభూతాహ. తే మర్త్యలోకే భూమి భారభూతాహ. మర్త్యలోకం అంటే మనుష్యలోకం. భూమి మీద భారాన్ని పెంచిన వారు అవుతారటండి. ఎవరట? మనుష్య రూపేణ మృగాచరంతి అన్నారు. మనుష్య రూపేణ మృగాచరంతి, మనుష్య రూపంలో మృగాలు తిరుగుతున్నాయన్నారండి మహాత్ము. మనమేమనుకుంటున్నామంటే మనం మనుష్యులు అనుకుంటున్నాం. ఏది గొప్ప జన్మ అంటే మనుష్య జన్మ అంటున్నాం. పైగా మనం 84 లక్షల జీవరాశుల్లో ఏది గొప్పదంటే మానవ జన్మ అంటున్నాం. దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని ఆదిశంకరాచార్య వారు చెప్పగానే నేను మొదటి దానిలో పాస్ అయిపోయాను, పర్వాలేదు 33 మార్కులు వచ్చినాయి, అంతే కదండి 3 వస్తే 100 వస్తాయి. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ, మనుషులుగా పుట్టాంగానే 33 వచ్చేసాయి మనకి. ఇంకా ప్రయత్నం ద్వారా ఇంకో 2 పొందామనుకోండి ఫెయిల్ కాకుండా పాస్ అవుతాం, ముందర 35 మార్కులకు పాస్ మార్క్ ఇచ్చేస్తారు కదా. అలాగే మనిషి రూపం వచ్చేసింది కదా, మనందరం తరించిపోయామనుకుంటే మహాత్ములు చెప్పారు మనుష్య రూపేణ మృగాచరంతి అన్నారు ఆయన. మనుష్య రూపంలో మృగాలు తిరుగుతున్నాయన్నాడండి, ఎంత పెద్ద మాట అండి అది. ఇది ఎవరో దారిని పోయేవాడు చెప్పిన మాట కాదు, మహాత్ములు విచారణ చేసి చెప్పినటువంటి శ్లోకం అని. ఎవరట తే మధ్యలోకే భూమి భారభూతాహ, ఈ మనుష్య లోకంలో భూమి మీద భారంగా బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారట, ఎవరు వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పారు అక్కడ. ఏష న విద్య న తపో న దాన జ్ఞానం న శీలం గుణేన ధర్మ తే మధ్యలోకే భూమి భారభూతాహ. ఏం చెప్పారు, మనుష్య రూపేణ మృగాచరంతి. మొట్టమొదటిది ఏమిటి అంటే విద్య లేకుండా తిరిగేవారు అని చెప్పారండి మొట్టమొదటి మాట. ఏషా న విద్య, అదేమిటండి విద్యలోకి తిరగడం ఏంటి, నేను డాక్టర్ చదివాను, నేను ఇంజనీర్ చదివాను, లేకపోతే నేను ఇంకేదో గొప్ప ఉద్యోగం చేసే పెద్ద చదువు చదివాను, మా ఊర్లోనే పెద్ద శాలరీ వచ్చేంత గొప్ప జాబ్ నేనే చేస్తున్నాను, మరి నాకు విద్య లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, అక్కడ మహాత్ములు ఏం చెప్పారంటే విద్య అనేటువంటిది ఏది అంటే తనని తానులోకి ప్రయాణం చేయించేదే విద్య. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే రహస్యాన్ని మనలోనే పెట్టాడు. అదెక్కడో మనకి పూర్వకాలంలో చెప్తారే మాయల పక్షిడి ప్రాణాలు ఎక్కడో ఉన్నాయంటారు, సప్త సముద్రాల అవతల ఓ పిట్టలో వాడి ఆ ప్రాణాలన్నీ అక్కడే ఉంటే దాని కాలు లాగితే వీడి కాలు లాగేస్తున్నాడు, దాని రెక్క విరిచేస్తే వీడి చేతులు విరిగిపోతాయట, దాని మెడ తిప్పేస్తే వీడు చచ్చిపోతాడట. ఇది ఎక్కడో పెట్టలేదండి భగవంతుడు, మనలోనే పెట్టాడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అక్కడ నీ ప్రజ్ఞే అవసరం. ఇప్పుడు ఒకవేళ భార్యకు తెలిస్తే భర్తకు తెలియాలని లేదు, భర్తకు తెలిస్తే భార్యకు తెలియాలని లేదు. మనకు చూడండి యాజ్ఞవల్క్య మహర్షుడు వారి చరిత్ర వస్తుంది, అక్కడ కైత్రేయ కాత్యాయని మైత్రేయి అని ఇద్దరు ఉంటారు ఆయనకు భార్య. వారిద్దరిలో కాత్యాయని అనేటువంటి ఆవిడికి మైత్రేయి అనేటువంటి ఆవిడికి సంపద పంచాడు ఆయన. ఇదిగో సంపద పంచుతున్నాను మీకు, ఏది కావాలో తీసుకోండి అని చెప్పాడు. చెప్తే అందులో కాత్యాయని అనే ఆవిడ సంపద కోరుకుంది, మైత్రేయి అనేటువంటి ఆవిడ సంపద కోరుకోలే. వెంటనే ఆవిడ ఏమీ కోరుకోకపోవడాన్ని చూసి భర్త గారు అడిగారు, లోకంలో ఏ స్త్రీమూర్తి అయినా నాకు నగలు కావాలనో పట్టు చీరలు కావాలనో ఎదుటి వారికంటే ఎక్కువ ఎక్కువ అంతస్తులో బిల్డింగ్లో ఉండాలనో లేకపోతే కనీసం వాళ్ళ తోడి కోడల కంటే ఒక తులం బంగారం ఎక్కువ కావాలని కోరుకుంటారు కదా ప్రపంచంలో ఎవరైనా. మరి ఏమిటి నువ్వేం కోరుకోలేదు, అన్ని ఆవిడ కోరేసుకుంటూ ఉంటే అలా ఈవిడ అలా ఉండిపోయింది, ఏమక్కర్లేదు అన్నట్టు ఆయన అడిగేశాడు. ఏం కావాలని నువ్వు అలా ఉండిపోయావు అంటే, అప్పుడు ఆవిడ వెంటనే అడిగింది, స్వామి ఇవన్నీ సుఖమా అని అడిగింది ఆవిడ. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇచ్చేస్తున్నారు కదా ఇవన్నీ సుఖమా అని అడిగింది. సుఖం కాబట్టే కదా నీ తోడికోడలు కోరుకుంటుంది. నీ తోటి ఆవిడ సవతి ఇంకా చెప్పాలండి, తోడికోడలు కాదావిడ ఒక భర్తకే ఇద్దరు భార్యలు. మరి ఆవిడ కోరుకుంటుంది కదా అందులో సుఖం ఉందనే కదా అంటే, ఆవిడ సంగతి నేను అడగడం లేదు మీ సంగతి ఏమిటని అడిగింది ఆవిడ యాజ్ఞవల్కుల వారిని, మీ సంగతి ఏమిటని కోరింది. దానికి ఆయన అన్నాడు, వాస్తవానికి నాకు ఇందులో సుఖం లేదని అనిపించింది కాబట్టి ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. మరి మీరు పొందనటువంటి సుఖం ఈ వస్తువుల ద్వారా నాకెలా లభిస్తుందని మీరు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు సుఖం లేదని మీరే చెప్తున్నారు కదా, మరి దీన్ని నాకు ఇస్తున్నారంటే ఇది పరీక్ష అనుకోవాలి కదా, మరి మీరు దేని కోరి ఇవన్నీ విడిస్తున్నారు అని అడిగింది ఆవిడ. అంతే కదా ఇంత సుఖం ఇచ్చేదాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఆయనేమన్నాడు, వీటన్నింటికంటే బ్రహ్మానందం చాలా శ్రేష్టం, అన్ని ఆనందాల కంటే కూడా బ్రహ్మానందం చాలా శ్రేష్టం, బ్రహ్మ విచారణతో కూడిన ఆనందం ఇంకా శ్రేష్టం. ఎన్ని మేడలున్నా ఎన్ని మిద్యలున్నా దాని ఆనందం ముందర ఇవేమీ సరితూగవు. అందుకనే బ్రహ్మానందానికి తులతూకేటువంటి ఆనందం, జ్ఞానము వల్ల వచ్చేటువంటి ఆనందం కంటే ఇంకే ఆనందాలైనా సరే అవి దిగదుడిపే అవుతాయే తప్ప అంతకంటే ఎక్కువ కావు. దాంతో మైత్రేయి అడిగింది, అటువంటి బ్రహ్మానందాన్ని పొందేటువంటి ప్రయత్నంలో మీరు ఇవన్నీ విడిచి పెడుతున్నారు గనక నాకు కూడా బ్రహ్మానందమే కావాలి. ఇన్ని విడిచేసి మీరు పెడుతున్నారంటే అది శ్రేష్టమైనది అయి ఉంటుంది. అటువంటి శ్రేయస్సుని కూర్చేదే నాకు కావాలి అని కోరుకుందామే. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏది కోరితే మనకు పరిపూర్ణమైన ఆనందం లభిస్తుందో దాన్ని కోరుకోవడం నిజమైనటువంటి జ్ఞానం. అందుకని ఏషాం న విద్య అన్నాడు ఆయన. అంటే విద్య లేకపోవడం అనేటువంటిది, ఆ విద్య లేకుండా తిరిగేటువంటి వారు ఎవరున్నారో మనకు పెద్దలు చెప్తారు. ఏది విద్య లేనివాడు వింత పశువు అని చిన్నప్పుడు మనకు డిక్టేషన్లు రాయించేవారు. ఏ విద్య లేనివాడు వింత పశువు అవుతాడు అంటే తన గురించి తనకు తెలియనివాడు. ప్రపంచంలో అంతా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడే కానీ తనలోకి తన ప్రయాణం చేయడం అనేది మాత్రం చేత కావడలేదు. మహాత్ములు మనకి అదే ఎరుగు చేశారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలండి, శ్రమ పడతా, వెళ్ళడం ఎలాగా, మళ్ళీ తిరిగి రావడం ఎలాగా, వెళ్ళిన తర్వాత అక్కడికి ఎటువంటి సౌఖ్యాలు ఉంటాయి, ఒకవేళ అక్కడ లభించనిది ఏదైనా ఉంటే నేను ఇక్కడి నుంచే ఎలా పట్టుకెళ్ళాలి, పోనీ అక్కడ లభించేది ఏదైనా ఉంటే దానికి ఎంత నేను డబ్బులు చెల్లించాలి, ఇవన్నీ మనం బాగా విచారణ చేస్తున్నాం. కానీ ఏది నిజమైనటువంటి విచారణ అంటే తనలోకి తన ప్రయాణం, విద్య అంటే అదే. అందుకని మహాత్ములు ఏం చెప్పారు, తనని తాను ఎదుగుని విద్యే విద్య, తన గురించి తనకు తెలిపేదే విద్య. ప్రహ్లాదుడు ఆ విద్యను ఎప్పుడో తెలుసుకొని ఉన్నాడు, ధ్రువుడు ఆ విద్యను ఎప్పుడో తెలుసుకున్నాడు, భాగవతోత్తములందరూ ఆ విద్యని అభ్యాసం చేశారు. అందుకని ఏషామ విద్య పోని, ఇంకా దేని ద్వారా మానవుడు ఉన్నతుడవుతాడు అంటే తపస్సు చేత దానము చేత అని చెప్పింది వేదం. తపస్సు చేత ఉన్నతుడవుతాడు. తపహ అంటే అర్థమేమిటి, ఒక వస్తువు కోసం మనం తపించడం. అంటే లౌకికంగా ఉండేటువంటి వాటికి తపన ఎంత పడాలో మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే లోకంలో ఎవరినైనా ఇప్పుడు మనకు చూస్తూ ఉంటాం కదండి, ఒక రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. ఏమంటే మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు, మీరు ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, మీకు ఇప్పుడు ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏమిటని ఇంటర్వ్యూ చేస్తారు. దానికి వాళ్ళు ఏం చెప్తారు, నా చిన్నప్పుడు పరిస్థితి ఇలా ఉంది, తర్వాత నేను ఇన్ని అవమానాలు పడ్డాను, ఆ తర్వాత నేను ఇలా ఉన్నతుణ్ణి కావడానికి ఇంత శ్రమ పడ్డాను అని చెప్తారు. దీన్ని ఏమన్నారు, తపన అన్నారు. తపన అంటే అర్థమేమిటి, లక్ష్య వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నవాడు ఆ లక్ష్యంలో వచ్చేటువంటి ఆటుపోట్లని తట్టుకొని మధ్యలో వచ్చేటువంటి సుఖాన్ని అధిగమించి దాన్ని చేరేంత వరకు ఎక్కడా తనని తాను నిగ్రహం కోల్పోకుండా ఆ లక్ష్య సాధన వైపు చేసేటువంటి ప్రయత్నానికే తపస్సు అని పేరు. తపస్సు అంటే మనం ఇంతే కదా అర్థం చెప్పుకుంటాం, నిజానికి తపస్సు అంటే ఇంకో అర్థం కూడా ఉంది. మనం తెలుసుకోవాల్సినటువంటి విద్య ఏదైతే ఉన్నదో అది తపస్సు. ఆంజనేయ స్వామి వారికి ఒక పేరుందండి. ఆంజనేయ స్వామి వారి పేర్లలో చాలా మనకు బాగా దగ్గర ఉండే పేరు ఏమిటంటే సీతాన్వేషణ పండితాయ నమః. చాలా గొప్ప అష్టోత్తరంలో మంచి పేరండి ఆయనకి, సీతాన్వేషణ పండితాయ నమః. ఇప్పుడు అక్కడ పండితుడు అంటే మనం ఏం చెప్తున్నామంటే ఆయన ఇన్నింటి గోల్డ్ మెడల్స్ సంపాదించాడండి, ఆయన ఇన్నింటిలో నిష్ణాతుడయ్యాడండి, ఆయన ఇంత గొప్పగా ప్రజ్ఞ సంపాదించాడండి అని ఒక రంగంలో గొప్పవాడైతే అతన్ని మనం పండితుడు అని పిలుస్తున్నాం. కానీ ఇక్కడ ఆంజనేయుడు దేనిలో పండితుడయ్యాడు, ఆయన సీతాన్వేషణలో పండితుడయ్యాడు. ఇక్కడ అన్వేషణ తన పాండిత్యానికి నిదర్శనమైంది. కారణమేమిటి, లక్ష్యమేమో అమ్మవారు, లక్ష్యాన్ని నిర్దేశించిన వారు గురుస్వరూపమైన రామచంద్రమూర్తి. ఆ లక్ష్యంలో ఇచ్చిన మంత్రం ఏమిటంటే ఉంగరం. ఆ ఉంగరమే మంత్రం. ఉంగరం పైన రెండు అక్షరాలు ఉన్నాయి, సుందరకాండ మన అందరికీ బాగా పరిచయమే కదా. సుందరకాండలో ఆ ఉంగరం మీద ఏమున్నాయని చెప్పారండి వాల్మీకి మహర్షి గారు, రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి. ఆ ఉంగరంలో రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి. ఈ ఉంగరాన్ని ఎక్కడ పట్టుకోయన సముద్రం దాటాడు, ప్రభుముద్రికా మేల్ముఖమాహి జలదిలాంగికయ అచరజనాహి. మనకి తులసీదాస్ వారు చాలీసార్లు ఏం చెప్పారు, ఆ ప్రభుముద్రిక అంటే ఆ ఉంగరాన్ని నోటిలో పెట్టుకొని సముద్రాన్ని దాటావు అన్నారు. అంటే రామనామాన్ని ఎక్కడ పట్టుకుంటే సంసారమనే సముద్రం దాటుతాం మనం. అంటే నోటిలో పట్టుకోవడం అంటే రామ అనే రెండు అక్షరాలు రాసి మనం కూడా ఉంగరం నోట్లో పెట్టుకొని పడుకున్నాం అనుకోండి చచ్చామే, పొరపాటుని మింగామంటే మనం చావుకు వస్తుంది. కానీ రామ అనే రెండు అక్షరాలు కలిగినటువంటి ఆ నామాన్ని తన నోటిలో ఆయన దాచుకున్నాడు, భద్రం చేసుకున్నాడు. అంటే అర్థం ఏమిటి? నోరు తెరిస్తే రామతత్వం, నోరు తెరిచి మాట్లాడితే రామనామం. ఇది హనుమంతుడి యొక్క వైభవానికి కారణం. ఈ వైభవంలో ఆయన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ వెళ్ళాడు. మొన్న అమ్మ మనకు చెప్పారు, మైనాకుడు, సురస, సింహిక వీళ్ళ ముగ్గురిని దాటితేనే లంకా ప్రవేశం. లంకా ప్రవేశం అవడంతో కార్యం పూర్తయిందా? కార్యం ప్రారంభమైంది. అప్పటిదాకా ఆటంకాలు లేకుండా దాటగలిగాడు, తనని తాను సమర్థించుకుంటూ నిగ్రహించుకుంటూ దాటగలిగాడు. అసలైన పరీక్ష లంకలోనే ఆయనకి ఎదురయ్యింది. కారణమేమిటి? కానివి ఎన్నో కనిపించాయి, తను వెతకవలసింది మాత్రం గుప్తంగా ఉండిపోయింది. అక్కడ అమ్మవారు కనబడలేదు వెళ్ళగానే ఆయనకి. చాలా ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? తపస్సు జరిగింది. తపస్సు అంటే అర్థమేమిటి? కానిదాన్ని తోయడమే తపస్సు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, పడవ ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది, పడవ ముందుకు పోవాలంటే ఏం చేయాలి? నీళ్లను వెనక్కి తోయాలి, పడవ ముందుకెళ్ళాలి. కానిదాన్ని తొలగించుకోవాలి, అయిన దాని వైపు ప్రయాణం చేయాలి. కానిదేది? ఇదిగో ఇక్కడ ఉండేటువంటి ఇంద్రియాలకు సంబంధించి, ఇంద్రియాలు త్వరగా గ్రహించేటువంటి ఏ ఇంద్రియానికి ఒక గుణం ఉంది అక్కడ. నేను మనకు అమ్మ చెప్పారు, శ్రోత్రేంద్రియానికి శ్రవణం, జ్ఞానేంద్రియానికి వాసన, అలాగే మనకి కర్ణేంద్రియానికి శబ్దం, ఇక్కడ చక్షింద్రియాలు, దృశ్యానికి సంబంధించిన దానికి కన్నులు, స్పర్శకు సంబంధించి చర్మం, రుచికి సంబంధించి, రసానికి సంబంధించి నాలుక. ఇవన్నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇవి తొందరగా గ్రహించడానికి వీలుగా ప్రయాణం సాగింది లంకలో ఆంజనేయ స్వామి వారికి. అంటే బాగా రుచి కలిగించే భోజనాలు, శబ్దానికి ఆకర్షణీయంగా వినిపించేటువంటి సంగీత ధ్వనులు, అలాగే దృశ్యానికి ఆకర్షింపజేసేటువంటి ఎదురుగా విషయానికి సంబంధించినటువంటి కొంతమంది రాక్షస స్త్రీలు, ఇంకా చెప్పాలంటే చాలా వికార రూపంతో ఉన్నవారు, ఆకర్షణీయంగా వారి వారి యొక్క చేష్టల్ని, ఇంద్రియాలని బయట వైపుకు నడిపించుకునేటువంటి వాళ్ళు బోలెడు మంది కనిపించారు ఆయన. ఇప్పుడు ఈయనకి తపస్సు అంటే అర్థమేమిటి? అక్కడ తనని తాను నిగ్రహించుకోవడం. అంటే విద్య మనకు దేని ఇవ్వాలి? మనకి మలయాళ స్వామి వారు చెప్తూ ఉండేవారు, శీలేన శోభతే విద్య అనేవాడు ఆయన. అంటే విద్య అనేటువంటిది దేని ద్వారా శోభిస్తుందంటే గుణము చేత శోభిస్తుంది. అంటే గుణము లేక విద్య ఎంత ఆర్జించినా వాడు గుణహీనుడు అయినటువంటి వాడు, విద్యలో క్రింది వాడవుతాడే కానీ పై స్థాయి వాడు కాదు. అందుకని మహాత్ములు ఏం చెప్పారు? ముందు విద్య గురించి ప్రయత్నం చేయాలి, ఏది తెలుసుకోవాలో దానికోసం ప్రయత్నం చేయాలి, దానికి తపస్సు చేయాలి. తపస్సు అంటే నిగ్రహం కలిగి ఉండాలి. తర్వాత ఏం చెప్పారు? కనీసం దాన గుణం కలిగి ఉండాలి అని చెప్పారు. దానం అంటే అర్థం ఏంటండి? దానము త్యాగము రెండు ఉన్నాయి మనకు ప్రపంచంలో. ముందు అసలు దానానికి ప్రయత్నం చేస్తే త్యాగం దాకా వెళ్ళగలుగుతాం. త్యాగం చాలా పైది. దానం చేత వచ్చేది పుణ్యము, త్యాగము చేత వచ్చేది అమృతత్వము అన్నారు మహాత్ములు. దానం చేత ఏమొస్తుందంటే పుణ్యం వస్తుంది. పుణ్యం ద్వారా ఏమొస్తుంది? ఇంతకంటే గొప్ప జన్మని పొందుతాం. ఇప్పుడు ఈ జన్మలో కోటీశ్వరుడు అయ్యామనుకోండి, వచ్చే జన్మలో ఏ 2-3 కోట్లు వస్తాయి. ఈ జన్మలో 10 కోట్లు వచ్చాయనుకోండి, వచ్చే జన్మలో 100 కోట్లు వస్తాయి. నువ్వు చేసే దానం వల్ల నీ స్థాయి పెరుగుతుందే కానీ అమృతత్వము రాదు, అమృతత్వం రాదు. మరి అమృతత్వం దేని ద్వారా వస్తుంది? త్యాగము ద్వారా వస్తుంది. త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వం వస్తుందని మనకు వేదమాత కూడా చెప్తుంది అన్నమాట. అందుకని కనీసం త్యాగం దాకా వెళ్ళకపోయినా నువ్వు దానం చేయగలిగి ఉన్నావా? దానం అంటే అర్థమేమిటి? సర్వప్రాణుల్లో కలిగేటువంటి దుఃఖాన్ని నీ ప్రయత్నం చేత నువ్వు ఎంత తీర్చగలవో అంత ప్రయత్నం నువ్వు చేసుకోగలిగితే అది దానం. కనీసం ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నం కూడా మన వల్ల కాదనుకోండి, అమ్మ చెప్తుంటారు కదా, మనం ఎదుటి వారి కష్టాన్ని మన ద్వారా తొలగించేంత శక్తి మనకు లేకపోతే కనీసం వారు ఆ కష్టం నుంచి బయటపడుదురుగాక అని భగవంతుడిని నువ్వు వేడుకున్నా అది కూడా నీ ప్రార్థనలో, నీ యొక్క జీవితంలో అది కూడా ఒక పుణ్యమే అలాగైనా అనుకోగలిగితే, ఎదుటి వారి కష్టానికి నీ హృదయం చెలించగలిగితే నీలో భగవంతుని ప్రవేశించడానికి నీ హృదయం తయారవుతోందని అర్థం. కఠినమైనటువంటి మట్టి చేత బొమ్మ ఎవడైనా తయారు చేస్తాడా? బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ మట్టిని తెచ్చి బాగా బోలు బోలుగా ఎండిపోయిన మట్టితో ఎవరు బొమ్మ తయారు చేయలేరు. ఆ ఎండిపోయిన మట్టిని ఏం చేస్తాడు సాధకుడు? అక్కడ బొమ్మ తయారు చేసేవాడు నీటితో శుభ్రంగా తడుపుతాడు, తడపగానే అది మెత్తబడుతుంది. ఈ మెత్తబడిన మట్టితో ఎన్నో ఏది మనకు కనిపించే బయటకు కనిపించేవి వస్తువులు ఎన్నో తయారు చేయొచ్చు. దానిలో నుంచే కొండొస్తుంది, దానిలో నుంచే ప్రమిద వస్తుంది, దానిలో నుంచే రకరకాల వస్తువులు వస్తాయి. ఈ వస్తువులన్నీ రావడానికి కారణం ఏమిటంటే మెత్తబడడం అనే ఒక కార్యం చేయకపోతే వస్తు నిర్మాణం అనేది జరగనే జరగదు. ఎండిపోయిన మట్టితో వస్తువు ఎలా తయారు కాదో దయలేని హృదయంలో భగవంతుడు అనేటువంటి వాడు నిలబడడు. కనీసం దయ కలిగి ఉండడం అనేటువంటిది మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం. మలయాళ స్వామి వారు చెప్పారు, దయగల హృదయమే భగవన్ నిలయం. అందుకని కరుణ కలిగి ఉండాలి. నువ్వు విద్య నేర్చుకుంటావా, ఆత్మవిద్య వైపు ప్రయాణం చేయి. లేదా తపన పడి తపస్సుతో భగవంతుని పొందుతానంటావా, తపస్సు ద్వారా నీ జీవితాన్ని ధన్యత చేసుకో. లేదు కొంత నేను దానం చేస్తాను, లేకపోతే నాకున్నటువంటి దానిలో త్యాగం చేయగలుగుతాను అని కొద్దిగా సర్వాత్మ సర్వభావన పరమాత్మ యందు చేర్చి సర్వ సమర్పణ భావంతో భగవంతుని పొందిన వారు 12 మంది ఉన్నారండి భాగవతంలో. బలిచక్రవర్తి ఆత్మనిక్షేపకాత్మన్యో, మనకి భగవంతుని చేరడానికి కొన్ని విశేషాలు చెప్పారు. ఎటువంటి స్థితి కలిగి ఉండాలి? అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జిత. ఏది చెయ్యాలి అంటే రక్ష్యతీతి ఇది విశ్వాస, గోకృత్వ వర్ణం తథా ఆత్మనిక్షేపకాత్మన్యం షడ్విధ శరణాగతి. శరణాగతిలో కూడా 6 మార్గాలు ఉన్నాయి. భగవంతుని శరణాగతి చెందడంలో కూడా 6 మార్గాలు ఉన్నాయి. ఈ 6 మార్గాల్లో మొదటిది ఏమిటంటే అనుకూలస్య సంకల్ప. ఇది మనకు మన గురుదేవులు మన అమ్మ ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. ముందు భగవంతుడి వైపు వెళ్ళడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉండేటువంటివి మీ ప్రక్కనొచ్చి నిలబడతాయి. భగవంతుడిని చేరదామనే ప్రయత్నం చేసేటప్పటికీ చక్కగా మనకేమైపోతుంది, అక్కడ ఎదురుగా వ్యతిరేకమైనటువంటివి కూడా వచ్చి కూర్చుంటాయి. అందుకని ముందు అనుకూలమైన సంకల్పం చెయ్యండి. కలియుగంలో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే అనుకూలమైన సంకల్పం కూడా కలిపురుషుడు చేయనివ్వడటండి. అనుకూలమైనటువంటి సంకల్పం కూడా కలిపురుషుడు చేయనివ్వడం. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా కలికి ఒక లక్షణం ఉంది. ఏమిటా లక్షణం? ఇదిగో వాడు దేన్ని ఇష్టపడేటువంటివి కొన్ని ఉన్నాయి. వేటాడేటువంటి ప్రదేశాలు, జూదమాడేటువంటి ప్రదేశాలు, ఇతర ధర్మపరంగా కాకుండా ఇతర వైపు విషయసుఖాల వైపు ప్రవహించే ప్రయాణం చేసేటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వ్యక్తిత్వం, బంగారం దొంగిలించాలనే బుద్ధి కలిగినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా కలిపురుషుడు ఉండేటువంటి మార్గాలు అని మనకు భాగవతంలో చెప్పారు. మరి కలియుగంలో కూడా ఒక సుగుణం ఉంది అని చెప్పారు భాగవతం. ఇంత దుర్మార్గమైనటువంటి కలిని ఎందుకు విడిచిపెట్టాడు పరీక్షిత్ మహారాజు? ఇప్పుడు మనం కలి 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 అని మాట్లాడుకుంటున్నాం, ఒక్కడైనా కలిపురుషుని చూసిన వాడున్నాడా? మాట్లాడుకుంటున్నాం అంతే. కలిపురుషుని చూడగలిగి అతడితో మాట్లాడగలిగిన వారు ఎవరంటే పరీక్షిత్ మహారాజు. అంటే పరీక్షిత్ మహారాజు గొప్పే కదా. మరి ఇంత గొప్పవాడైన పరీక్షిత్ మహారాజు కలిపురుషుని లేకుండా ఎందుకు చేయలేకపోయాడంటే కలియుగంలో ఒక సుగుణం ఉంది. ఏమిటా సుగుణం అంటే కృతయుగంలో చేసినట్టుగా నువ్వు తపస్సు చేయకపోయినా పర్వాలేదు, త్రేతాయుగంలో చేసినట్టుగా యజ్ఞయాగాదులు చేయకపోయినా పర్వాలేదు, ద్వాపరంలో చేసినట్టుగా అర్చన చేయకపోయినా పర్వాలేదు, కలియుగంలో ఏది చేస్తే చాలు? భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే చాలు. అందుకని భగవంతుడిని ఆ విధంగానైనా భజించడానికి వీలు లేకుండా కలిపురుషుడు కొన్ని లక్షణాలు ప్రవేశపెట్టాడు ఆయుగ ధర్మం ప్రకారం. ఏం చేశాడు ఆయన అంటే అలసత్వం కలిగి ఉండడం, మందబుద్ధి కలిగి ఉండడం. అందుకే మందునకు మందబుద్ధికి మందాయువునికి నిరర్ధమార్గ గోచరుడికి గోవింద పదారవింద మరందము గొన తెరిపిన లేదు రాత్రిందే వములని భాగవతం చెప్పింది. మందునికి మందబుద్ధికి మందాయువునికి నిరర్ధమార్గ గోచరుడికి నాలుగు లక్షణాలు చెప్పింది. మందుడు అంటే అర్థమేమిటి? నిదానముగా కదిలే లక్షణం కలిగిన వాడు. ఏమండి, శనికి మందుడు అని పేరుంది. వాస్తవానికి ఆయన శనీశ్వరుడు కాదు, శనైశ్వరుడు. శనై శనై అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా, చరహ అంటే కదిలేవాడు. శనైశ్వరుణ్ణి కాస్త శనీశ్వరుణ్ణి చేసేసాం. ఆయనకి మందుడు అని పేరు కూడా ఉంది, నిదానంగా కదులుతూ ఉంటాడు ఆయన. అలాగే భగవత్ విషయంలో మందుడు అవుతాడటండి, విషయ భోగాలు అనుభవించడంలో త్వరగా పెడతాడు. భగవంతుణ్ణి పట్టుకోవడంలో ఇతరమైన విషయాలు చెప్పండి బాగా తలకెక్కుతాయి. ఎదుటివాడు కొట్లాటలు, ఎదుటివారి ఇంటి ముచ్చట్లు, ఎదుటివారు మాట్లాడుకునేటువంటి అత్తాకోడళ్ళ విషయాలు ఇవి బాగా పడతాయి. అవి మర్చిపోమన్నా మర్చిపోడండి, మళ్ళా గుర్తు చేస్తాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు ఎవరో కుటుంబ విషయాలు, ఈ లోపల ఆవిడకేదో గుర్తొచ్చి నేను మళ్ళా వస్తానులే వదిలిగారని వెళ్ళిపోతే ఈవిడ ఏ పని చేస్తున్నా ఆ విషయం మీదే ఉంటుంది దృష్టి అంతా. ఆవిడ సగం చెప్పింది సగం చెప్పలేదు, అది ఏదై ఉంటుంది, ఈసారి పట్టుకొని అడగాలి. మళ్ళీ పనిగట్టుకు వెళ్ళి ఆవిడ గుర్తు చేస్తుంది, నిన్న ఇక్కడి దాకా సశేషంగా చెప్పావు, మిగిలిన కథ ఏమిటి? అదే భాగవతం గురించి చెప్పి మరుసటి రోజు ఏం చెప్పావు అని అడిగాం అనుకోండి, చెప్పిన మీకే గుర్తు లేకపోతే విన్న మాకే ఉంటుంది, భలే వాళ్ళు దొరికారండి మాకు. చెప్పిన మీకే గుర్తు లేకపోతే విన్న మాకే ఉంటుంది, కాబట్టి మీరే గుర్తు పెట్టుకోండి, మీరే మొదలెట్టండి. దరిద్రం పోతుంది, మీరే గుర్తు పెట్టుకోండి, మీరే మొదలెట్టండి. ఇదే మాట. కారణం ఏమిటి? మందునికి అక్కడ మందత్వం అంటే అర్థమేమిటి? ఇతరమైన విషయాల్లో చురుకుగా పనిచేసేటువంటి బుద్ధి భగవత్ విషయం వచ్చేటప్పటికీ మందతనం ఏర్పడుతుంది అక్కడ. కారణమేమిటి? అది నాకు అవసరం లేదనుకుంటూ కూర్చుంటామండి అక్కడ, అదే పెద్ద ప్రారంభం. మనకు అవసరం లేదనుకుని కూర్చుంటాం, అవసరమైన చోట మనకి మందతనం వస్తుందా? ఇది నాకు అవసరం అనుకుంటే వస్తుందా అండి మందకొడితనం? రాదు. ఇది నాకు అవసరం అనుకోండి, మీ అబ్బాయి పెళ్ళి అనుకోండి, మీరు నిద్రపోతారా? మీ అబ్బాయి పెళ్ళి అయితే మీరు నిద్రపోరు, పక్కింటి వాళ్ళు నిద్రపోనే. అదే ఎవరో అబ్బాయి పెళ్ళి అయితే నా సొమ్మేం పోయిందండి, నేను నిద్రపోతాను, ఎందుకంటే మా అబ్బాయిది కాదు కదా పెళ్ళి. అలాగే ఇక్కడ భగవతత్వం కూడా నాది అనుకుంటే మందతనం ఎందుకు వస్తుంది? ఇది నాది కాదు, అది ఎక్కడో భాగవతంలో వదట, భారతంలో వదట. ఆయనకి పట్టింది కనుక ఆయన చెప్పుకుంటున్నాడు, మాకు పట్టలేదు కనుక మేము మా పని మేము చేసుకుంటాం. ఇదేమిటి అంటే మందతనం మందునికి. రెండవది ఏమిటి? మందబుద్ధునికి. మందబుద్ధి అంటే ఇతరమైనవి బాగా జ్ఞాపకం ఉంటాయి కానీ అవసరమైన విషయం గుర్తుకు తెచ్చుకోవడం అనేది బుద్ధిమత్తా వరిష్టం. ఆంజనేయ స్వామి వారికి లంకానగరానికి ముందర 100 యోజనాల సముద్రం దాటిపోయేటప్పుడు సింహిక పట్టుకుంది ఆయన్ని. సింహిక పట్టుకుంటే ఆయన అనుకున్నాడు ఇది ఎక్కడ, ఇది ఏది పట్టుకున్నట్టు నాకు కనిపించడం లేదు కానీ నా గమనం ఆగిపోయింది, కారణం ఏమిటి అంటే అక్కడ ఏం గుర్తుకొస్తే ఆయనకు పట్టుకున్నటువంటి దాని తత్వం తెలిసిందంటే సుగ్రీవుడి మాటలనే గుర్తుకొచ్చాయి. అంటే సుగ్రీవుడే ఉబ్బుసుపోక చెప్పాడా? మీరు పురాణాలు చదవండి, కొన్ని భారత భాగవతాలు చదవండి, దేవీ భాగవతం చదవండి, ప్రయాణాలు ఎక్కువ కనిపిస్తాయని. ప్రయాణం అంటే అర్థం ఏమిటి? వ్యాస భగవానుడి దగ్గర బయలుదేరతాడు, మేరు పర్వతం దగ్గర బయలుదేరతాడు, మిథిలానగరం దాకా వస్తాడు. ఎవరండి వచ్చింది? నేనా? శుకుడు మేరు పర్వతం నుంచి మిథిల దాకా వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడండి దేవీ భాగవతంలో? 3 ఏళ్ళు నడిచాడని చెప్పాడు ఆయన. 3 సంవత్సరాలు నడిచాడట ఆయన, 3 ఏళ్ళు నడిచి ఇక్కడికి వచ్చాడట. ఇప్పుడు ఈ ప్రయత్నం ప్రయాణం ఎందుకు చెప్పాలి అంటే నువ్వు ఈ ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా ఒక సంఘం అనేది ఏర్పడుతుందండి. సంఘం సంఘం అంటే అర్థమేమిటండి? నేను మా మాతాజీ గారితో కారులో ప్రయాణమే వెళ్ళేటప్పుడు అండి, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 7 హిల్స్ హోటల్ దగ్గర ఆగి మంచి కాఫీ తాగానండి, ఇది బాగా గుర్తుంది నాకు. ఇప్పుడు హైవే మీద పోయేటప్పుడల్లా 7 హిల్స్ ఎప్పుడు వస్తుంది, 7 హిల్స్ ఎప్పుడు వస్తుంది అని కూర్చుంటారండి. ఎందుకని? ప్రయాణం జరిగి 7 గడుస్తున్నా రుచి నన్ను వదలలే. ప్రయాణం గడిచింది పోయింది కానీ ఆ ప్రయాణంలో వాసన అనేది ఒకటి ఉంది, అది నన్ను విడిచిపెట్టదు. అంటే ఏం జరిగింది అక్కడ? 3 ఏళ్ల ప్రయాణంలో నా మనస్సు ఎక్కడో చోట చిక్కుకోవడానికి అవకాశం కలిగించేవి ప్రపంచంలో బోలుడున్నాయి. ఈయన వీటన్నింటినీ దాటుకుంటూ లక్ష్యం వైపు నిలబడ్డాడు శుభయోగీంద్రుడు. అంటే శుభయోగీంద్రుడి ప్రయాణం దేనికి గుర్తు? మన ఇంద్రియ చాంచల్యాన్ని అరికట్టడానికి గుర్తు. ఎన్ని దాటుకుంటే వెళ్ళగలిగాడండి మూడేళ్లలో ప్రయాణం చేసి మేరు పర్వతం దగ్గర నుంచి మిథిలా నగరం దాకా? ఈ ప్రయాణంలో ఎన్నింటితో సంగమం ఉండి ఉంటుంది ఆయనకి? వీటన్నింటినీ దాటుకుని అక్కడికెడితే అక్కడికెళ్ళినా తొందరగా లభించలేదు ఆయన. ద్వారపాలకులు అడ్డుపడ్డారు. లోపలికి వెళ్ళిన తర్వాత పంచేంద్రియాలకు సంబంధించినటువంటి ఆ ఇంద్రియాలు ఏవైతే వాటికి సంబంధించిన గుణాలు ఉన్నాయో, పంచ తన్మాత్రలు ఉన్నాయో, అవన్నీ ఒక్కుమ్మడిగా దాడి చేసాయి ఆయన మీద. వీటన్నింటినీ దాటుకొని నిలబడ్డాడు కనుకనే జనక మహారాజుతో సమాగమం కలుగుతుంది దేవీ భాగవతం. అంటే మనం దేన్ని దాటుకుంటే, అక్కడ ఏది గుర్తొస్తే మనం దీనిలో నుంచి బయటపడగలుగుతా. అంటే సుగ్రీవుని మాట గుర్తుకు రావాలి. గ్రీవము అంటే మెడ, సుగ్రీవము, సుగ్రీవము అంటే ఆత్మతత్వాన్ని బోధించేటువంటి బోధ. ఇక్కడ సంకట స్థితిలో ఏ వాక్యం మనకు గుర్తుకు రావాలి? సుగ్రీవుడి యొక్క మాట గుర్తుకు రావాలి. సుగ్రీవుడి మాట గుర్తుకు వస్తే సింహిక విడిచిపెడుతుంది. సింహిక అంటే అర్థమేమిటి? అది దేహాన్ని పట్టుకోదు, నీడని పట్టుకుంటుంది. దేహాన్ని పట్టుకునేది సురస, దానిలోకి వెళ్ళాలి, బయటికి రావాలి. కానీ సింహిక ఏం చేస్తుంది? అది నీడని పట్టుకుంటుంది, మనల్ని ఆపేస్తుంది. నీడని పట్టుకుని ఆపే సింహిక ఏది? మనలో కలిగే మమకార భావనే సింహిక. అది కనబడకుండా పట్టుకుంటుంది. మనకేం బంధాలు లేనట్టుగానే ఉంటుందండి, కానీ పట్టుకుంటుంది. అది మనవడ రూపంలోనో, మనవరాల రూపంలోనో, ఇంటి రూపంలోనో, దేని ఒక రూపంలో పట్టుకునేదే సింహిక. అది వాస్తవానికి కనబడదు. వాళ్ళు అంటారు, ఏంది కన్నీ బాధ్యతలు అయిపోయినాయి కదా, రిటైర్డ్ అయిపోయావు కదా, పిల్లలకు పెళ్లి కూడా చేసావు కదా, ఇక సత్సంగానికి రావచ్చు కదా అంటే కుదరదు. ఏదో పట్టుకుంటుంది, అదే సింహిక. సింహిక వదలాలంటే సుగ్రీవుడి మాట గుర్తుకు రావాలి. సుగ్రీవుడు అంటే ఎవరు? ఆత్మతత్వాన్ని బోధించే ఆచార్యుడు. ఆచార్యుడు ఏం చేస్తాడు? జీవాత్మైనటువంటి సీతమ్మను వెతకడానికి బయలుదేరినటువంటి సాధకుడికి కలిగే ఆటంకాలు తన ముఖస్తుగా చెప్పేవాడే ఆచార్యుడు. లక్ష్య సాధన వైపు, లక్ష్యాన్ని గుర్తించడానికి, లక్ష్యం వైపు ప్రయాణం చేసేటువంటి మనకి ఏ ఆటంకాలు ఉంటాయో ముందుగానే మనకు ఎరుకు చేసేవారే గురుదేవుడు. మనకి లక్ష్య సాధనలో మార్గం ఏమిటి? ఆత్మోన్నతిని సాధించడానికి ఏకైక సాధనమేమిటి? ధ్యానం, తపస్సు, సంకీర్తన, నామధ్యానం, ఏదైతే మనకి అనుకూలంగా, మళ్ళీ మనకు ఇబ్బంది లేకుండా, నీకు దేని ఎందు రుచి కలిగితే దాని ఎందు ప్రవేశించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవచ్చు సుమా. అందుకనే గురుదేవులు మనకి ఎక్కడా కూడా ఇదే చేయండి అని చెప్పలేదు. మీ మనస్సు ప్రధానం. మీరు ఎక్కడా మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇదిగో ఈ కాలు నొప్పి వచ్చింది, కింద కూర్చోవలసి వచ్చింది అని అనుకోకుండా మీకు సుఖాసనంగా ఉండే స్థితిలోనే కూర్చొని భగవంతుణ్ణి మాత్రం మరవకుండా ధ్యానం చేయండి, ఆయన్ని మాత్రం మనస్సులో అవధరించుకోండి. అంటే గురుదేవులు ఎక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఎక్కడిచ్చారంటే మన మనస్సుకు సంబంధించే. దీన్ని మాత్రం మీరు ఇంకో వైపుకు పోనివ్వద్దు. ఇది మనకి ఎవరు చెప్పారండి? ఆచార్యులు చెప్పారు. మనకేమనిపిస్తుందంటే సుగ్రీవుడు ఈ వానరులందరినీ కూర్చోబెట్టి అందరికీ చెప్పాడండి. అన్ని ప్రదేశాలకు వెళ్లే వాళ్ళకు వచ్చే ఆటంకాలు చెప్పాడు, అక్కడ ఏమేమి ఉంటాయో చెప్పారు, ఏ జాతి వారు ఉంటారో చెప్పారు, ఎలా దాటాలో చెప్పారు. ఇవన్నీ చెప్తుంటే వాళ్ళందరూ విసుక్కున్నారండి, మాకు అవసరమా ఇదంతా? గురుదేవులు బోధ చెప్పేటప్పుడు కూడా మనకి ఇలాగే అనిపిస్తుంది, ఇదంతా మనకు అవసరమా? అంటే నీకు అవసరమైనప్పుడు ఈ బోధ నీకు అందుతుందో లేదో. దీన్ని మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, రేపటి రోజున మన కష్టకాలంలో అది మనకి ఉపయోగానికి వస్తుంది. అందుకని గురుబోధలో మనం తీసేసేది ఏది ఉండదు అక్కడ. అది మన బుద్ధి చేత మనం అనుకుంటున్నామే తప్ప అది మొత్తం మనం దాచుకోవలసింది. నిధి భూతాధి నిధి అవ్యయ, నిధి అవ్యయ భగవంతుడికి పేరు. ఆయన అందించిన నిధి ఏమిటండి? భగవద్గీత జ్ఞానం ఒక నిధి. అది తరగనటువంటి పెన్నిది. సర్వశాస్త్రాల సారం, ఉపనిషత్తుల సారం అది నిధి. దాన్ని అందించింది ఎవడు? అవ్యయుడైనటువంటి పరమాత్మ. ఆ బోధ ఇప్పటికి కూడా మనకి దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. అది కాలంలో ఇంతవరకే పనిచేస్తుందనడానికి లేదు. అది నిరంతరము మనకి జీవన ఔషధం, అమృతం అండి ఆ బోధ. కాబట్టి ఇక్కడ మనకి మహాత్ములు చెప్పారు, కనీసం ఒక పని చేయాలి. ఈ దేహంతో జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. జ్ఞానము అంటే అర్థం ఏమిటి? ఇక్కడ జ్ఞానం అంటే చాలా ఉంది. వస్తు జ్ఞానము, వాసుదేవ జ్ఞానం. ప్రపంచంలో మనకు వస్తు జ్ఞానం కలుగుతుందే కానీ వస్తు జ్ఞానం బోర్డవుతుందండి. ఇంకా తెలుసుకోవాల్సింది ఉందే అనిపిస్తుంది. ప్రపంచంలో మనం అంటూ ఉంటాం, మా అబ్బాయిని తీసుకొని ఫలానా చోటుకి వెడితే ఎన్ని తెలిసాయో నాకు. హైదరాబాద్ తీసుకెళ్ళాడండి మా అబ్బాయి, అక్కడ నాకు భలే చూపించాడు, అన్ని ఉంటాయని నాకు తెలియదండి. అన్ని మనం ఈ ప్రపంచంలో ఉన్న వస్తువు జ్ఞానానికి మనం ఏం చెప్తున్నాం, అన్లిమిటెడ్ అని చేరుస్తున్నాం. ఇంకా ఎంతో ఉందంటండి, మా అబ్బాయి చెప్పాడు, మరలా ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలేమ్మా, ఇవే కాదు ఇంకా బోలుడు ఉన్నాయని చెప్పాడండి హైదరాబాద్ లో అని. ప్రపంచంలో ఉండి కంటికి కనిపిస్తూ మనకి దృశ్యమాన ప్రపంచంలో కంటికి అందుతున్నాయి, చెవిరికి అందిస్తా వినబడుతున్నాయి, నాలుగు తెలుస్తున్నాయి, స్పర్శకు అందుతున్నాయి. వీటికి సంబంధించిన జ్ఞానమే మనం ఏమనుకుంటున్నామంటే అన్లిమిటెడ్ అనుకుంటున్నాం, అనంతం అనుకుంటున్నాం. అసలు వీటన్నింటినీ అందించినటువంటి పరమాత్మ తానెంత అనంతుడో గుర్తిస్తే ఇవన్నీ చాలా తేలిక. ముందు అతన్ని గుర్తించామనుకోండి, ఇవన్నీ చాలా తేలిక. అవన్నీ చేయలేడా పరమాత్మ? చేయలేకపోతాడా? ఇంత ప్రపంచాన్ని సృష్టించిన వాడికి అదొక లెక్క. ఏమంటే గారడీవాడు, తాత్కాలికమైన చెట్లు, తాత్కాలికమైన పూలు, తాత్కాలికమైన పళ్ళు, తాత్కాలికమైన డబ్బులు ఇన్ని చూపిస్తేనే వాడిని మనం ఎంతో గొప్ప అనుకుంటున్నాం. గారడి భలే చేశాడండి, అప్పటికప్పుడే పూలు వచ్చాయి, అప్పటికప్పుడే పండ్లు వచ్చాయి అని చెప్పుకుంటున్నామే. మళ్ళీ వాడు తర్వాత వీటన్నింటినీ తీసుకొని ఇంకొక గ్రామం వెళ్ళిపోతాడు. వాస్తవానికి అవన్నీ సత్యం కాదు. తాత్కాలికంగా గారడి వాడు చూపించే మాయకే మన మనస్సు ఇంత ఇదైపోతే, పరమాత్మ ఈ ప్రపంచమంతా తానే సృష్టి చేశాడు, తానే నిలిపి ఉంచాడు, తనలోకే ఇన్ని తీసేసుకుంటున్నాడు. ఇన్ని నిలబడానికి కారణం తానైనటువంటి వాడు, తనకంటూ ఒక అధిష్టానం లేనివాడు. కనిపిస్తున్న వస్తుమాన ప్రపంచానికి అతడే అధిష్టానమైన వాడు. ఆయన్ని పట్టుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. దాన్ని గమనించడమే జ్ఞానం. ఆధారానికి ఆధారాన్ని వెతుక్కోవడమే జ్ఞానం అన్నారు రామకృష్ణానంద స్వామి వారు. ఆధారానికి ఆధారం ఏదై ఉన్నది? మనకు ఆధారం తెలుస్తుందే కానీ అధిష్టానం తెలియడం లేదు. ఆ అధిష్టానము పరబ్రహ్మమే, ఆయన గురించి తెలిసేదే జ్ఞానం. హిరణ్యకశ్యపుడు అంటాడు, నేను జ్ఞానిని, నేను బోలెడంత జ్ఞానం పొందాను అంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, నాన్నగారు ఎంత వస్తు జ్ఞానాన్ని పొందినా వాసుదేవ జ్ఞానాన్ని పొందకపోతే అది వృధానే, మరి నాకెందుకు తెలియడం లేదు ఆ జ్ఞానం అని అడిగాడు. అందే హృదయముల్ మహాబధిర శంఖారావం నపుంసక వధూకాంక్ష మూక సద్గ్రంథ ఖ్యాపానములు నపుంసక వధూకాంక్ష భస్మ హవ్యములు లుప్త ద్రవ్యములు హరిభక్తి రిక్త వద్య సంసారములు అని భాగవతం చెప్పి, అందే హృదయముల్, ఒక ఏది అంధుడైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి సూర్యోదయాన్ని వర్ణిస్తున్నాడట ఒక ఆయన. సూర్యోదయం అద్భుతంగా ఉంటుంది, అరుణారుణ కాంతులతో మెరిసిపోతుంటుంది, బంగారు వర్ణంతో సూర్యుడు తేజరిల్లుతుంటాడు. ఆ సముద్రములు అలల మీద నుంచి వస్తున్నటువంటి బంగారపు వర్ణాన్ని వర్ణించడానికి ఈ దృశ్యమాన ప్రపంచంలో చూడాల్సిందే కానీ అది మాటలకు అందేది కాదు అని ఇంత బాగా వర్ణిస్తుంటే ఆ అంధుడు అన్నాడట, నాకు ఒకసారి సూర్యోదయాన్ని చూపిస్తావా అన్నాడట. నువ్వు చెప్తుంటే నాకేం అర్థం కావటం లేదు, నాకు ఒకసారి చూపిస్తావా అన్నాడట. ఇప్పుడు ఈ అంధుడికి నువ్వు ఎంత వర్ణించినా, ఎంత సముద్రం దగ్గరికి పట్టుకెళ్ళినా, అదిగో చూడు అన్నంత మాత్రాన అందులో ఉండేటువంటి ఆనంద రూపమైన దృశ్యాన్ని వీడు ఎన్ని జన్మలెత్తితే చూడగలుగుతాడు ఈ అంధుడైన వాడు? అంధుడు అంటేనే కనపడనివాడు. కనపడని వాడికి కనిపించేటువంటి వస్తువు యొక్క వర్ణన ఎంత చేసినా అది కంఠశోష అవుతుందే తప్ప ఉపయోగం లేదు అని చెప్పేశాడు ఆయన. అందే హృదయములు మహాభదిర శంఖారావములు, ఓ చెవిటి వాడి ముందు సంగీతం వినిపించారు, వాడికి వినపడదు. ఆ వినపడినటువంటి వాడి ముందర శంఖం ఊదుతుంటే అదేమైనా ప్రయోజనమా? లేదు కదా. మహాబలిర శంఖారావుల్, మూగవాడి దగ్గర సద్గ్రంథం పెట్టాం, ఆయన కథ ఈ నాలుగు ముక్కలు నాకు వినిపించరా అని వాడి దగ్గర ఒక మంచి పుస్తకం పెట్టామండి, వాడు చదవగలడా? అలాగే నపుంసక వధూకాంక్ష, ఓ స్త్రీమూర్తి సంతానాన్ని కని ఇవ్వగలిగినటువంటి ఒక తల్లిని ఇదిగో నపుంసకుడైన పురుషుడికిచ్చి, ఆయన ఈవిడికి ఒక బిడ్డనో ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో ప్రసాదించి నీ జీవితం గడుపుకోరా ఆనందంగా అంటే వాడు ఆ సాంసారిక జీవనంలో ప్రవేశం చేయగలడా? తద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని అతడు అనుభవించగలడా? లేదు కదా. లుప్త అనేది లుప్త ద్రవ్యములు, భస్మ హవ్యములు. ఎవరో పూర్ణాహుతి అయిపోయి ఓ వారం రోజులు గడిచిన తర్వాత ఆ యజ్ఞగుండంలో తీసుకెళ్లి నెయ్యిలో ఉంచి సమిదలు వేస్తున్నాడటండి. యాగం అయిపోయిన తర్వాత, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత, రోజులు గడిచిన తర్వాత మంత్రం లేకుండా, క్రతువు లేకుండా నువ్వు నేతిలో ముంచి ఆ పుల్లను తీసుకువెళ్లి అందులో వేసినా అది భస్మములో వేసినటువంటి పుల్లలాగా నిష్ప్రయోజనం అవుతుందే తప్ప భగవంతునికి సంబంధించినటువంటి హవిస్సు అవుతుందా? భగవంతునికి సంబంధించిన నివేదన అవుతుందా? కాదు కదా. లుప్త ద్రవ్యములు ఏమండి? పిసిని కొట్టి వాడి దగ్గర డబ్బు అంటే లుప్త ద్రవ్యం. పిసిని కొట్టి వాడి దగ్గర డబ్బు ఎలా ఉంటుంది? మలయాళ స్వామి వారు చెప్పేవారు, మనం ఎప్పుడైనా ఎవరికైనా నమస్కారం చేయవలసి వస్తే, మొట్టమొదటి నమస్కారం చేయవలసి వస్తే ముందు పిసిని కొట్టి వాళ్ళకి నమస్కారం చేయండి అన్నారండి. దానం చేయని వాడికి దండం పెట్టండి అన్నారండి మహాత్ము. ఇదేంటండి, దానం చేసిన వాడికో త్యాగం చేసిన వాడికో పెట్టాలి కానీ ఈ పిసిని కొట్టివాడికి దండం ఎందుకు పెట్టాలంటే, మహాత్ములు ఏం చెప్పారంటే దానం చేసేవాడటండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రోజుల తరబడి దానం చేస్తాడండి. పిసిని కొట్టివాడు ఉన్నాడే వాడు ఒకే మారు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడటండి. అందుకని వీడికంటే పెద్ద దానకర్ణుడు ఎవడుంటాడా? వీడు ఒకేసారి త్యాగం చేసిపోతాడు కాబట్టి ముందు పిసిని కొట్టి వాళ్ళకి దండం పెట్టండి. ఎందుకని వీడు ఒకేసారి అన్ని వదిలిపెట్టిపోతాడు. వీడు కొద్ది కొద్దిగా ఏది ప్రపంచంలో ఏదో చదువుకునే వాళ్ళకో, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నవారికో, ఏదో కాస్త దారిద్ర్యంతో బాధపడే వాళ్ళకో కొద్ది కొద్దిగా దానం చేస్తూ పోతాడు. ఈ పిసిని కొట్టివాడు ఉన్నాడే ఒకేసారి అన్ని వదిలిపెట్టిపోతాడటండి వీడు పెద్ద దాత. తర్వాత ఎవరు స్వీకరిస్తాడో తెలియదు. అందుకని లుబ్ధ ద్రవ్యములు. ఇంకేం చెప్పారు? హరిభక్తి రిక్త వ్యర్థ సంసారములు. భగవంతుడు ఎందు భక్తి లేనటువంటి వాడి యొక్క సంసారం అంతా కూడా పైన చెప్పిన వాడికి ఉపమానంగా జరుగుతుంది అన్నారు. కాబట్టి దేన్ని సంపాదించాలన్నారు మహాత్ములు? జ్ఞానాన్ని సంపాదించవయ్యా. మరి జ్ఞానం ఎక్కడ లభ్యమవుతుంది అంటే శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం లభ్యమవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం చాలా శ్రద్ధ ఉన్నట్టుగానే వింటాం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. నిజంగా శ్రద్ధ ఉంటే మర్చిపోవడం అనే లక్షణం ఉండదండి. మర్చిపోయామంటే శ్రద్ధ లేదని అర్థం అక్కడ. కానీ మనం మాటలు ఎలా వాడతామంటే నేను చాలా శ్రద్ధగా విన్నానండి కానీ నాకు ఏం గుర్తులేదండి అని, ఏం గుర్తులేదనే పదంలోనే నీ అశ్రద్ధ బయటపడుతుంది అక్కడ. శ్రద్ధ చేత జ్ఞానము లభిస్తుంది. నీకు శ్రద్ధ కలిగితేనే ఆ విషయాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటావు. ఏమంటే ఆంజనేయుడు ఎందుకే ఒక్కడే గుర్తుపెట్టుకున్నాడు? ఆయన మిగతా వాళ్ళందరికీ చెప్పలేదా? రామచంద్రమూర్తులు వారి సమక్షంలో సుగ్రీవుల వారు అన్ని వానరాలకు చెప్పాడు. విచిత్రం ఏమిటంటే ఆంజనేయుడితో సహా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అమ్మను చూడలేదు, కానీ అందరూ భగవంతుడి యందు విశ్వాసంతో బయలుదేరారు. కానీ అందరూ అమ్మని చూడగలిగారా అంటే ఆ విశ్వాసంలో కూడా పరిపూర్ణమైన గాఢమైన విశ్వాసం ఆంజనేయుడికే ఉంది. అందుకే ఆయన మాత్రమే కార్యం చేయగలిగాడు. మిగతా వాళ్ళందరూ కార్యంలో తోడుగా వెళ్ళారే తప్ప కార్య సాధనకు మాత్రం ఇతడే మనకు ఆదర్శమయ్యాడు. అందుకే సీతాన్వేషణ పండితాయ నమః. పండము అంటే అర్థమేమిటి? వివేకం అండి. పండితుడు అంటే అర్థమేమిటి? గ్రంథాలు చదివారా? మీకు భాగవతం వచ్చా, భగవద్గీత వచ్చా? ఇది కాదండి. పండము అంటే వివేకం అని అర్థం చెప్పారు. వివేకం అంటే ఏది వివేకం? నిత్యానిత్య వస్తు వివేకమే వివేకం. ఈ వివేకం కలిగిన వాడే పండితుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చేయ విశ్వభాగే చ పండితాత్ సమదర్శన. ఎవడు పండితుడు అంటే భగవద్గీతలు ఏం చెప్పారు? సమదర్శనం కలిగి ఉండాలి అంటే అన్నింటి ఎందు బ్రహ్మమును చూడాలి. అన్నింటి ఎందు బ్రహ్మమును చూస్తే ఏం చూస్తావు అంటే పరమాత్మ యొక్క దర్శనాన్ని తానున్న చోటనే అనుభవించేవాడు. ఇతనికి మళ్ళీ వేరుగా లేదది. ఎక్కడ చూసినా తాను చూస్తున్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మానికి ఒక నమస్కారం. అందుకే మనకు అమ్మ చెప్పారు, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. మాతాజీ వారి బోధామృతంలో మనం చాలా మార్లు విన్నాం ఈ మాటని. దృష్టిం జ్ఞానమయం కృత్వా, ముందు నువ్వేం మార్చుకోవాలి అంటే పుస్తకాలు మార్చడమా, లేకపోతే మనం కట్టుకున్న వస్త్రాలు మార్చడమా, లేకపోతే మనం తెచ్చేటువంటి పదార్థాలు మార్చడమా, గత సంవత్సరం యాపిల్ పళ్ళు పెట్టాను, ఈ సంవత్సరం జీడిపప్పు పెడదాను దేవుడికి, ఎందుకంటే నాకు కూడా బాగా కలిసి వచ్చింది. యాపిల్ పండు పెడితేనే ఇన్ని ఇచ్చిన వాడు రేపు జీడిపప్పు పెడితే ఇంకెంత ఇస్తాడో. పదార్థాలు మారుతున్నాయి. పదార్థాలు మారడం కాదు, యథార్థానికి మనం మారాలి. మనం మారడం అంటే అర్థం ఏమిటి? మన లోపల ఉండేటువంటి గుణాలని మనం మార్చుకోగలగాలి, మనల్ని మనం సరి చేసుకోగలగాలి. ఆ సరి చేసుకుంటే ఆనందపడేవాడు భగవంతుడు. అందుకని అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, దృష్టి జ్ఞానమయం కృత్వా, నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో, పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ముందు దృష్టిని మార్చుకుంటే ఆటోమేటిక్గా నీకు ఎదురుగా కనపడుతున్నది కూడా బ్రహ్మమే అనేటువంటి సత్యం తెలుస్తుంది. మనం చాలా మాటలు చెప్పుకున్నాం, నది నది, వనం వనం, భవనం భవనం, గ్రామం గ్రామం, ఇలా కనిపించాయి రామదాసు గారికి. కానీ ఒక్కసారి రామతత్వాన్ని అనుభవించిన తర్వాత ఇన్నున్నాయా, నది నదిగా కనపడలా, నది రాముడు అన్నాడు. వనం వనంగా కనపడలా, వనం రాముడు అన్నాడు. భవనం భవనంలా కనిపించలా, భవనం రాముడు అన్నాడు. మరి ఉన్నదేంటి? అంతా రామమయం అని కూర్చున్నాడు ఆయన. అంతకుముందులో మనకి ప్రపంచంలో వస్తువులు కనిపించాయి, ఇప్పుడు అదే ప్రపంచంలో ఎవరు కనిపిస్తున్నారు? తను ఆశ్రయించిన దైవం కనిపిస్తున్నాడు. వస్తువు కనిపిస్తేనేమో బాహ్య దృష్టి, తను ఆశ్రయించిన పరమాత్మ కనిపిస్తే జ్ఞాన దృష్టి. ఈ జ్ఞాన దృష్టి రావడానికి కారణం ఏమిటి? దృష్టి జ్ఞానం ఏం కృత్వా, అంతటా రాముడు కనపడడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అనుభవించే స్థితికి తాను వెళ్ళాడు గనక. ఇది ఇలా ఉన్నది అంటే కారణం నా పరమాత్మే, నా భగవంతుడే. వీటన్నింటినీ నేను గమనిస్తున్నానంటే కారణం నా లోపల నా పరమాత్మే. కాబట్టి ఇన్నింటికీ అధిష్టానమైనటువంటి వాడు నా రామచంద్రమూర్తి. అది ఆయన గాఢమైనటువంటి విశ్వాసం. ఎవరికి? భద్రాచల రామదాసు గారికి. అలాగే అర్జునుడికి ఇదిగో కృష్ణ పరమాత్మ. అంటే ఒక్కొక్కళ్ళ యందు ఈయన రూపాలు మారినే, జ్ఞానం మాత్రం ఒక్కటే. అక్కడ రాముడి రూపంలో భద్రాచల రామదాసు అనుభవించిన, కృష్ణుడి రూపంలో ఇదిగో ఇక్కడ అర్జునుడు అనుభవించిన మూలమైనటువంటి జ్ఞానం అయితే ఒక్కటే, ఉన్నది భగవంతుడే, ఉన్నది తనొక్కడే, ఇది సత్యం. కాబట్టి ఆ మార్పు లేకుండా ఉండేటువంటి సత్యాన్ని, అనిత్యంతో కూడిన దేహం చరిస్తున్నప్పుడే ఆ నిత్యత్వాన్ని గుర్తించడం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానం. ఇదొక పరికరం. ఈ పరికరం అవసరమే. మహాత్ములు చెప్పారు, ఒక నది దాటడం అవసరం అండి, నది దాటిన తర్వాత కూడా పడవ మనం నెత్తిన వేసి కడతామా? లేదు కదా. అవసరం మనకి ఎంతవరకు? అంతవరకే. అలాగే శరీరం మీద భ్రాంతి కూడా ఎంతవరకు అంటే ఉపాసనా మార్గంలో శరీరం అవసరమే. అందుకే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. అబ్బాయి నువ్వు ధర్మాన్ని పట్టుకోవడానికి, ధర్మపరంగా జీవించడానికి శరీరం నీకు అవసరం గనక దీన్ని చక్కగా నీవు వినియోగించుకో, మహాత్ములు చెప్పారు. జ్ఞాన సముపార్జన అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవాలి. కాబట్టి ఏమిటి, మనుష్య లోకంలో భూమికి భారం కాకుండా, మృగాలుగా కాకుండా మనిషిగా చరించాలంటే మనకు జ్ఞానం కావాలి. తర్వాతదేమిటి, జ్ఞానము దేనితో కూడుకొని ఉండాలి? శీలముతో కూడుకొని ఉండాలి అన్నారు. జ్ఞానం అంటే అన్నీ తెలుసు, కానీ శీలము లేకపోయింది అనుకోండి. శీలము అంటే అర్థం ఏంటంటే గుణము అని అర్థం అండి. అక్కడ శీలము అంటే ప్రాపంచికంగా శీలం అంటే అదేదో ఆడవాళ్ళ పదం అండి, ఇది మగవాళ్ళది కాదు కదా అనుకోనక్కర్లేదు. శీలము అంటే కాండక్ట్, మనలో ఉండేటువంటి గుణం. అది ఏం చెప్పారు, ఇది కూడా ఒక భాగం అని చెప్పారు. నువ్వు భూలోకంలో మనిషిగా చరించాలంటే శీలము, ఉత్తమమైనటువంటి నడవడిక, ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్, మన నడవడిక. ఈ నడవడిక సరిగా లేకపోతే నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా చిల్లుకుండలో పోసినటువంటి నీరులాగా లుప్తమైపోతుంది. అన్నీ తెలుసండి రావణాసురుడికి, కానీ ఆచరించండి. ఏమీ తెలియదండి దుర్యోధనుడికి, కానీ చెప్తున్నా వినడం. తెలిసి చెడిపోయిన వాడు రావణాసురుడైతే తెలియక తానే తను ఇంతమంది మొత్తుకుంటున్నా, వినకుండా చెడిపోయినటువంటి వాడు దుర్యోధనుడు. మరి అన్నీ తెలుసు కదా, ఆయనకు తెలియదేముంది? ఇనక రావణాసురుడికి తెలియదా? అన్నీ తెలుసు. మండోదరి చెప్తుంటే అన్నీ తెలుసు అంటాడు. అన్నీ తెలియడం ముఖ్యం కాదండి, అరికట్టడం ముఖ్యం. కుండకి రంధ్రం పడింది, చిల్లుకుండ పడిపోయింది, నీరు పోతుందని తెలిసినప్పుడు ఆ రంధ్రానికి అడ్డుకట్ట వేసి నీరు నిలుపుకునే ప్రయత్నం చేస్తామా చేయమా? ఎంత తెలివి లేనివాడైనా ప్రయత్నం చేస్తాడా చేయడా? రంధ్రం పడింది తెలుసు, నీరు పోతుంది తెలుసు, ప్రయత్నం చేయకుండా ఉంటే ఏ ప్రొద్దున దాహంతో వీడు చావకేం చేస్తాడు? అన్నీ తెలుసు అంటాడు, అడ్డుకట్ట వేయడు. మరి దానికి మృత్యువు కాకపోతే ఏముంటుంది చెప్పండి? రామకృష్ణానంద స్వామి వారు చిన్న కథ చెప్పేవారు. ఊళ్ళో ఎక్కడో దొంగలు పడ్డారు. దొంగలు పడితే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. బోర్డంత బంగారం ఉంది వాళ్ళ ఇంట్లో, బోర్డంత డబ్బు ఉంది. వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బంతా కూడా బీరువాళ్ళు పెట్టి తలుపులు వేశాడు. వాళ్ళకు తెలిసింది ఊళ్ళో దొంగలు పడ్డారు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళు ఏం చేశారు, మనం ఇద్దరమే ఉంటున్నాం, పైగా ముసలి వాళ్ళం, మనల్ని కొట్టడం వాడికి చాలా తేలిక, మన ఇంట్లో ఇంత డబ్బు ఉందంటే వాడు రాకుండా ఉంటాడే, మనం జాగ్రత్తగా ఉండి దొంగ రాకుండా ప్రయత్నం చేయాలని వాళ్ళు ఇంటి వెనక నుంచి ఇంటి ముందు దాకా అన్ని తలుపులు తాళాలు గట్టిగా వేసి ప్రయత్నం చేసి తలుపులు వేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ దొంగోడండి వీళ్ళు తలుపులు వేసి తాళాలు వేయడానికి ముందే త్వరపడిపోయాడు ఇంట్లో. వాళ్ళు తలుపులు వేయడానికి ముందే వీళ్ళు త్వరపడిపోయాడు. చీకట్లో వెతుక్కున్నాడు, చీకటిని వెతుక్కుని చీకట్లో ఉండిపోయాడు వాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు నిద్రపోతారా అని చూస్తున్నాడు వాడు. బాగా గుర్రు శబ్దం వినపడుతోంది, గురక వినపడుతోంది. అమ్మయ్య ఇంక వీళ్ళిద్దరు గాఢ నిద్రలోకి పోయారని వాడు సంచారం మొదలెట్టాడు. బాగా చీకటిగా ఉందేమో డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి టేబుల్ తగిలాడు. దాని మీద ఉన్న వస్తువులన్నీ గలగలలాడి కింద పడిపోయాయి. భార్యకి మెలకు వచ్చి పక్కనున్న భర్తను లేపింది. ఏమండవాయ్, ఎవడో దొంగడు వచ్చినట్టున్నాడు లేవండి. ఈయన అంటున్నాడు, నేనేం నిద్రపోతానని కూర్చున్నావా, నాకన్నీ తెలుసు, పడుకోను. సరే తెలుసు అంటున్నాడు కదా, కాస్త ప్రయత్నం ఏమైనా చేస్తాడేమని పడుకుందాడు. కొద్దిసేపటి తర్వాత వాడు బెడ్రూమ్ దాకా వచ్చాడు. తాళాల కోసం వీళ్ళ దిండి కింద చేయబెట్టి వెతుకుతున్నాడు. ఏమండో దిండి కింద చేయబెట్టాడండి, వెతుకుతున్నాడు, నాకు తెలుసులే పడుకో అన్నాడు వాడు. సరే ఇంకేమైనా చేస్తాడేమో మా ఆయన అనుకున్నాడు. వాడు దిండి కింద తాళాలు తీశాడు, బీరువా దగ్గరికి వెళ్ళాడు, తలుపు తీశాడు, బీరువా ఒక వస్త్రం తీశాడు, శుభ్రంగా పనిచేశాడు, నగలన్నీ మూట కడుతున్నాడు. వాడి వస్త్రంలో వాడి నగల్ని వాడింట్లోనే మూట కట్టి మూపును పెట్టుకొని పోబోతుంటే భార్య అంది, ఏమంటో మొత్తం మూట కట్టేశాడు, సర్దేస్తున్నాడు. వాడు అంటే నాకు తెలుసులే పడుకో. ఇక వెంటనే కోపం వచ్చి నీ తెలియని దొంగలు దోల దొంగడు వచ్చాడండి మొత్తం తీసుకెళ్తున్నాడు అంటే తెలుసు తెలుసు అని అలా ఉంటారంటండి వాడు. పట్టుకోండి, తెలియడం ప్రధానమా పట్టుకోవడం ప్రధానమా? ఎవరికి తెలియదండి, బాల్యం తర్వాత యవనం వస్తుందని, యవనం తర్వాత వార్ధక్యం వస్తుందని, వార్ధక్యంలో ముసల్తనం వస్తుందని, ముసల్తనంలో తెల్ల జుట్టు వస్తుందని, పళ్ళు ఊడిపోతాయని, ఏమంటే నడువు నొప్పి వస్తుందని, మోకాళ్ళ నొప్పులు వస్తాయని, ఆఖరికి పొయ్యే రోజు ఒకటి ఉందని, ఈ సత్యం ఎవరికి తెలియదు? అందరికీ తెలిసిన సత్యమే. మన ఇళ్లలో మన నాయనమ్మకు జరగలేదా, అమ్మమ్మకు జరగలేదా, మన కళ్ళ ముందుండే మార్పులు చూడటం లేదా, మన దేహంలో జరుగుతున్న మార్పులు మనం గమనించడం లేదా? అస్థి జాయతే వర్ధతే పరిణమితే క్షీయతే వినశ్యతే షద్వికారాలు ఉన్నాయని చెప్పి మహాత్ములు ఇంతమంది ఇల్లు కట్టుకొని చెప్తుంటే అబ్బాయి గర్భంలో ఉన్నట్టు నువ్వు మునుపుడిలాగా లేవు. చిన్న కణమైన వాడు బుడగయ్యావు, బుడగైన వాడు మాంసమయ్యావు, మాంసమైన వాడు మూరుడి శరీరమయ్యావు, శరీరమైన వాడు బయటకు వచ్చావు. ఇంతవాడు అంతవాడవయ్యావు, అంతవాడు ఆరు అడుగుల వాడివయ్యావు, ఆరు అడుగుల వాడి ఉద్యోగం సంపాదించావు, మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, సంసారంలోకి వచ్చావు, మళ్ళీ శరీరం మార్పు చెందుతోంది, పడిపోయే స్థితికి వచ్చింది, ఒకనాటికి లేకుండానే వెళ్ళిపోయే స్థితి ఒకటి వస్తుందని ఇదేనా పెద్ద పాఠం అటండి? చూడడం లేదా ప్రపంచంలో ఇదే కదా ఉంది. ప్రపంచం అంటేనే మార్పు, మార్పుతో కూడిందే ప్రపంచం. లేనిదాన్ని తెస్తుంది, ఉన్నదాన్ని పట్టుకెడుతుంది, ఇదే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ సత్యం గుర్తు జరగడానికి ఏం చేయాలి చెప్పండి? ఇదే కదా జరుగుతోంది. మరి ఇన్ని చూస్తూ కూడా వాడు కళ్ళు మూసుకుంటే వాడు ఏమనాలండి? చూస్తూ ఉన్న మూర్ఖుడు అన్నాడు ఆదిశంకర భగవత్పాదాచార్య. పశ్యన్న పశ్చిన పశ్యతి మూడే, వీడిని మూడు అని పేరు పెట్టారు వాడు. మూడు మూర్ఖుడు అని పేరు పెట్టారు. మూర్ఖుడు అంటే అర్థం ఏమిటి అంటే ప్రపంచంలో జీవులు ఈ గతిని చెందుతున్నా నేను ఆ గతిని చెందనని తన దేహాన్ని శాశ్వతం అనుకుంటూ భ్రమించేవాడెవడో వాడే మూర్ఖుడంటే. అటువంటి మూర్ఖత్వం నుంచి మనల్ని బయటపడేదే పడేసేదేమిటి? జ్ఞానం. ఈ జ్ఞానం దేనితో కూడుకొని ఉండాలి? మన క్యారెక్టర్ మిళితమై ఉండాలి. అంటే మన గుణాలు, మన నడవడిక ఇది మంచివాడిగా నిన్ను నిలబెట్టాలి. రాముడు జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అటువంటి రాముడి దగ్గర ఉన్న ఆంజనేయుడు రావణాసురుణ్ణి చూసి అనుకున్నాడండి వీడు ఎంత జ్ఞాని. రాముడిని చూసిన ఆంజనేయుడు రావణాసురుణ్ణి చూస్తూ ఎంత గొప్ప జ్ఞానో అనుకున్నాడు. అంటే అర్థమేమిటి? జ్ఞానం విషయంలో రావణాసురుడు కూడా రాముడితో సరిపోగలిగిన వాడే, సౌందర్యంలో కూడా రాముడితో సరిపోగలిగిన వాడే, పరాక్రమంలో రాముడితో సరిపోగలిగిన వాడే. కానీ రాముడి యొక్క ఉన్నతికి, రావణాసురుడి నాశనానికి కారణం క్యారెక్టర్. తేల్చేశాడు ఆంజనేయ స్వామి. రావణాసురుడి నాశనానికి, రాముడు ఉన్నతికి కారణం ఏంటంటే ధర్మం, గుణం. ఈ గుణం వల్లే రాముడు వెలుగొందుతున్నాడు, రావణాసురుడు పతనం చెందుతున్నాడు. తనదైన రాజ్యం తన తమ్ముడికిచ్చి, తన పాదుకులు తనకిచ్చి, నందిగ్రామంలో ప్రతిష్ఠ చేసి తమ్ముడికి రాజ్యం దొరికి తీర్చాలనుకున్నటువంటి రామచంద్రమూర్తి ఎంత ఉన్నతమైన ఆదర్శం కలిగిన వాడు. తనది కానటువంటి రాజ్యం, కుబేరుడు పరిపాలిస్తున్న రాజ్యం తనకు అన్నగారయ్యేటువంటి కుబేరుడి దగ్గర నుంచి పీడించి దండించి వాడు లాక్కొని ఇది నాకే చెందాలనేటువంటి అభిలాషతో దానికి అధిపతి అయినటువంటి రావణాసురుడి ఎటువంటి ధర్మం? కైలాసవత్తగానే సరికాదండి, బుద్ధి సక్రమమైన మార్గంలో ప్రయాణం చేయాలి. అంటే ఇన్ని నిర్మాణం కంటే కూడా వ్యక్తిత్వ నిర్మాణం గొప్పది. మనకి ఏది గొప్ప? లోకంలో చూడండి, మా ఇల్లు చూశారా అని ఒక ఆయన అంటాడు, మా ఇంట్లో గది చూశారా ఎంత బాగా కట్టారో అని ఒక ఆయన అంటాడు, మా ఇంట్లో దేవుడి గది చూశారా అని ఒక ఆయన అంటాడు. ఇవన్నీ ప్రపంచంలో నిర్మాణాలు, కానీ ఉత్తమమైనది ఏమిటి? వ్యక్తిత్వ నిర్మాణం, తనని తాను చేసుకునే నిర్మాణం. ఈ నిర్మాణం నువ్వే జరగాలి. ఇక్కడ దీనికి ఇంజనీరింగ్ అవసరం లేదండి, వాస్తు ప్లానింగ్ అవసరం లేదు. నిన్ను నీవు నిర్మాణం చేసుకోవడానికి ఏ ప్లాన్ వేసుకోవాలో మహాత్మ ముందుగానే నిర్ణయం చేశాడు. దాదాపు 38 గుణాలు భగవద్గీతలో ఇన్ని గుణాలు కలిగి ఉండండి అని, భక్తుల యొక్క లక్షణాల్లో 38 గుణాలని భగవద్గీతలో చెప్పేశాడు. కనీసం దీనిలో 6 విధాలైనటువంటివైనా మీరు అనుభవించండి అని కాళీతంత్రం అనే గ్రంథంలో మహాత్ములు చెప్పారు. ఏమిటా విషయాలు? అనుకూలమైనటువంటి సంకల్పం చెయ్యండి. మీరు ఎంత కష్టపడైనా ఒక నిర్ణయం తీసుకోండి. ప్రపంచంలో త్యాగం లేనిదేదీ రాదండి, త్యాగం లేనిదేదీ రాదు. ఆఖరికి రోగం తగ్గాలన్నా త్యాగం ఉండాలి. అక్కడ నాకు బాగా స్వీట్ ఎక్కువ ఇష్టం కదా అని షుగర్ ఉన్నాడు తిన్నాను అనుకోండి, 4 లడ్డూలు నన్ను మొయ్యడానికి మళ్ళీ 4 కావాలి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. శారీరకంగా ఉండేటువంటి జబ్బు తగ్గడానికే త్యాగం అవసరమైనప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి త్యాగం అవసరం లేదా? ఆ త్యాగం ఏదై ఉండాలి అంటే దాన్ని కూడా మహాత్ములు మనకు తెలియజేశారు. ఏం పర్వాలేదు అబ్బాయి, అనుకూలమైనటువంటి సంకల్పమే గొప్ప త్యాగం. ఏదేమైనా నేను ఈ పని తప్పక చేసి తీరుతాను. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జిత. దీని మహాత్ములు ఏం చెప్పారు? నిర్మాణ పద్ధతి, నిర్మూలన పద్ధతి రెండే ఉంది ప్రపంచంలో. నిర్మూలనం అంటే తీసేయడం, నిర్మాణం అంటే మనల్ని మనం ఏది ఎలా ఉంటే బాగుంటుందని ఒక ఏది ఎలా ఉండాలనేటువంటిది మనకు మనమే తయారు చేసుకోవడం. నిర్మాణం అంటే మనల్ని మనం తయారు చేసుకోవడం. నిర్మూలనం అంటే మనలో చొరబడేటువంటి వాటిని మనమే తొలగించుకోవడం. దీనికి బయట చదువుల ద్వారా ఇక్కడ మనకి సమాజంలో నిర్మాణం జరుగుతుందేమో కానీ ఉన్నతమైన వ్యక్తిత్వ నిర్మాణం నీ ద్వారా మాత్రమే సాధ్యం. నీకు నీవే ప్రయత్నం చేయాలి. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెల్వనేరము, నిన్ను నిబద్ధులు చేసిన ప్రాణికోటిలో విరోధుండొక్కండు లేడు నేర్పున చూడము దానవేశ్వర అని చెప్పాడు భాగవతంలో భక్త ప్రహ్లాదులో. నాన్నగారు నీవు శత్రువు కావడానికి కారణం ఏమిటంటే నువ్వు అందరినీ గెలిచావే గాని నిన్ను నువ్వు గెలవలేదు అన్నాడు. ప్రపంచాన్ని గెలిచిన వాడు యోధుడవుతాడు, తనని తాను గెలిచిన వాడు ధీరుడవుతాడు. తనని తాను గెలిచేవాడు కావాలి ఆధ్యాత్మికానికి. ప్రపంచాన్ని ఎంతో మంది గెలిచారండి, అలెగ్జాండర్ గెలవలేదా? గెలిచాడు కదా అలెగ్జాండర్. ఆయన ప్రపంచానికి విజేత, ప్రపంచానికి విజేత కావచ్చు కాక మరణాన్ని ఆయన జయించాడా? మరణాన్ని జయించలేదు. కానీ మరణాన్ని జయించిన వాళ్ళు మన ధర్మంలో ఉన్నారండి, ఒక మార్కండేయుడు, ఒక బలిచక్రవర్తి, ఒక విభీషణుడు, ఒక వ్యాస భగవానుడు, ఒక పరశురాముడు, ఒక అశ్వత్థామ, వీళ్ళందరూ కూడా మరణాన్ని గెలిచి ఇప్పటికి కూడా మనకి చిరంజీవులుగా ఉన్నవారు. మరి ప్రపంచం గెలిచిన వాడేమయ్యాడు? కాలగర్భంలో కలిసిపోయాడు. ఎందుకని? ప్రపంచంలో ఉన్నవన్నీ కాలంలో నిర్మాణమైనవే గనక ఆ కాలానికే శాశ్వత తత్వం లేకపోతే ఈ కాలంలో విషయ ప్రపంచంలో ఉన్న వాటిని గెలిచినటువంటి నీవు నువ్వెలా నిజమైనటువంటి ధీరుడు అవుతావు? తనని తాను గెలవాలి అన్నాడు ప్రహ్లాద కుమారుడు. తన్ను తాను గెలిచినటువంటి వాడే తత్వాన్ని ఎరిగిన వాడు, ఆయనే ప్రహ్లాద కుమారుడు. చక్కగా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటే, నేను మాటి మాటికి నేర్చుకోనక్కర్లేదు నాన్నగారు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ అవగతం చేసుకున్నాను. కాబట్టి అనుకూలమైన సంకల్పం చేయాలి, ప్రతికూలాన్ని వర్జించాలి, కాని దాన్ని విధిలించుకోవాలి. మలయాళ స్వామి వారు చెప్పారండి, ఒంటి మీద తేలు పాగుతుందంటే రేపు దులుపుకుంటానంటావా? ఒంటి మీద తేలుబడిందండి, తేలుబడితే పానీలే తేలే కదా, కుడితే కుట్టిందిలే దరిద్రం పోతుందనుకొని మెలకుండా ఉంటావా? అప్పటికప్పుడు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తావా? ఇంట్లో త్రాచుపాము ఉందండి, పర్వాలేదులే, అదేదో వానపాములాగా చూస్తావా, లేక అది ఎక్కడుందో బయటికి పంపించే ప్రయత్నం చేస్తావా, నాలుగు వైపులా కొంప తగలడిపోయిందండి అప్పుడు బావి తవ్వడానికి ప్రయత్నం చేస్తావా, అంటుకున్నటువంటి దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తావా, ఇవన్నీ చేసేవాడు ఎలా మూర్ఖుడో, నాకు కూడా సమయం వస్తోంది ఆధ్యాత్మికానికి, నాకు కూడా సమయం వస్తోంది జ్ఞానం పొందడానికి, నాకు కూడా సమయం వస్తోంది భగవద్గీతను చదవడానికి, నాకు కూడా సమయం వస్తోంది భాగవతం తెలుసుకోవడానికి, నాకు కూడా సమయం వస్తోంది భగవంతుణ్ణి చేరుకోవడానికి అనుకునేవాడు ఎలాంటి మూర్ఖుడంటే, తేను మీద పడితే తర్వాత ఎల్లుండి దులుపుకుందాం అనుకునేవాడు ఎంత మూర్ఖుడో అంత మూర్ఖుడు. త్రాచుపాము ఇంట్లో ఉంటే సుఖంగా నిద్ర పడుతోంది అనుకునేవాడు ఎంత మూర్ఖుడో అంత మూర్ఖుడు. పడుతుందా నిద్ర? ఎంత ప్రయత్నం చేస్తాడు? ఈ ప్రయత్నం అనేటువంటిది చేయడమే నిజమైనటువంటి తపస్సు అంటే. కాబట్టి ప్రతికూలస్య వర్జిత. ఇంకోటేమిటి? రక్షప్యతీతి విశ్వాస. నా భగవంతుడు నాకున్నాడనేటువంటి విశ్వాసం, నేను ఆశ్రయించినటువంటి ప్రభువు నాకు రక్షకుడిగా ఉన్నాడనే విశ్వాసం. రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రి రాదయ్యుండన్, రక్షింపు మనుచు ఒక నరుణ్, అక్షము ప్రార్థింప నేల ఆత్మజ్ఞునకున్. కానని వాణి నూతగుని కానని వాడు విశిష్ట వస్తువులు, కానని భంగిన్ కర్మములు గైకొని కొందరు కానరు విష్ణున్. భాగవతంలో చెప్పారు, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఈ గుడ్డివాడికేమో కనబడదు, పైన ఉన్న వాడికి అసలు కనపడదు. వాడేమన్నాడట, నేను మార్గం చెప్తూ ఉంటాను నువ్వు పోరా అన్నాడట. వీడికి కనపడదు, ఈ పైన ఎక్కిన వాడికి అసలు కనపడదు. వాడన్నాడు నేను రూడు చెప్తూ ఉంటాను నువ్వు పదా అన్నాడట. వాడికి కనపడిచేస్తాను కదా వీడికి రూడు చెప్పడానికి. ఇద్దరు కలిసి ప్రయాణం సాగించారు. ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఏమైపోయింది? గుడ్డి బుడ్డి కలిసి గుంటలో పడిరయ్యా విశ్వదాభిరామ వినరువే. ఈ గుడ్డివాడు పైన ఉన్న గుడ్డివాడు ఇద్దరు కలిసి గుంటలో పడ్డారు. ఏమైపోతుంది అక్కడ? అందుకని సత్య మార్గాన్ని అన్వేషించే క్రమంలో సత్యాన్ని నిక్కచ్చిగా బోధించే గురువు దొరకడం కూడా మన అదృష్టం అండి. ఏమండి? తనదు బాగుకోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు తా కొట్టవచ్చు, తల్లి పుకగిల్లి తాగింపదా ఉప్పు విశ్వదాభిరామ వినురవేమా. ఎంత అద్భుతమైన పద్యం చెప్పాడండి. తనదు బాగుకోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు తా కొట్టవచ్చు. ఈ రోజుల్లో కాస్త కన్నెర్ర చేస్తేనే పక్కన ఉండట్లేదు శిష్యుడు, కొడితే తిడితే అసలు ఉంటారండి. ముందు వాడని ప్రతి నాడుకోవడం ఎక్కువైపోయింది. మళ్ళీ వీడు కాస్త దారుకుంటే ఆసనానికి కుర్చీలో వస్త్రం వేసేవాళ్ళు ఉండరు మళ్ళా. కానీ ఏం చెప్పారు? ఇలాంటి శిష్యులు తయారవుతారని వేమన గారికి ముందే తెలిసి వచ్చేమో. అందుకే ఆయన చెప్పాడు, తనదు బాగుకోరి తత్వంబు బోధించు. నీ మేలుకోరి తత్వం చెప్పేవాడయ్యా గురువు అంటే నీవు ఇష్టమున్నా లేకపోయినా ఎందుకండి ఇంత ప్రయత్నాలు జరుగుతున్నాయి మహాత్ముల దగ్గర మనం ఎందుకు చూస్తున్నాం? మనం అనుకుంటాం పూజ అయిపోగానే వదిలిపెట్టేస్తారు మాతాజీ గారు అని అనుకుంటాం, ఇక అప్పుడు బోధ మొదలెడతారు. అప్పుడు చూడాలి మన లోపల మన పాటు మొదలెట్టారా, గంట అవుతుందో గంటన్నర అవుతుందో రెండున్నర మూడు అవుతుందో మూడున్నర అవుతుందో, రక్షలు కూడా ఉంటే ఇంకో గంట అవుతుందో, మొత్తానికి నాలుగున్నర కన్నా అన్నం పెడతారో లేదో. పూజ అయిపోయింది పరిగెత్తుదాం అనుకుంటే మళ్ళీ వచ్చి చిక్కుకుందామే. లోపల వాడు కదలకుండా ఉంటున్నాడా? ఎందుకంటే అందరం పరిపూర్ణమే కాదండి, నాతో సహా చెప్పుకుంటున్నాను అనుకునే విషయంలో. ఎందుకంటే ఎవరికి వాడు తల ఇలా ఇలా అన్నా లోనున్నవాడు ఇలా ఇలా అంటూ ఉంటాడు, అవునవును అవును సత్యమే అని. తనదు బాగు కోరి తత్వంను బోధించు. ఎవరి బాగు కోసం చెప్తున్నారండి? వాడి వారి ఒడిలో ఏమైనా పడుతుందా? తనదు బాగు కోరి, నీ మేలు కోరి మళ్ళీ ఇది చెప్తున్నారు గురుదేవుడు. తత్వంబు బోధించు, తత్తత్వం ఏదైతే ఉందో, ఏది ఉంటే నేననే నీవున్నావో అదే తత్. ఏది ఉంటే నేను అనే నేనున్నాను అదే తత్. అది ఇందులో ఉంది కాబట్టి ఇది నిలబడింది. ఇప్పుడు నేను అనేటువంటి ఉనికికి కారణం తత్, అంటే తత్వస్తు పరమాత్మ అనేటువంటి వారు ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఆయన ఏమయ్యాడు? నేనే అయ్యాడు. ఆయన ఉన్నంత వరకే దీనికి వెలుగు. కాబట్టి ఉన్న తత్వాన్ని గుర్తింప చేయడానికి వారి ప్రయత్నం కూడా. కాబట్టి ఇక్కడ తనదు బాగుకోరి తత్వం బోధించు గురువు తిట్టవచ్చు తా కొట్టవచ్చు. ఏం తిడితే తప్పేంటి? కొడితే మాత్రం తప్పేంటి చెప్పండి? మనం ఎవరినైనా సరే గురు సన్నిధిలో కాస్త నిలబడమంటేనో, లేకపోతే ఇంకేదో రకమైన ఒక శిక్ష వేస్తేనో దాన్ని చిలవల పొలవలుగా బయట చెప్పుకుంటాం. వాళ్ళని నిలబెట్టారండి, వాళ్ళని ఏదో అన్నారండి, వాళ్ళని ఏదో చేయించారండి గురుదేవులు అని చెప్పుకుంటాం. కానీ అలా చేయడం వల్ల వాళ్ళ కర్మరహితమైంది, అవి చెప్పుకుంటున్నందుకు మన కర్మ పెరుగుతోంది. చేయడం ద్వారా వాళ్ళ కర్మరహితమైంది గురు సన్నిధిలో. కానీ దాన్ని మనం ఏదో తప్పు చేసి ఉంటాడండి, అందుకని అమ్మ తీయించారండి, అందుకని అమ్మ ఏదో అన్నారండి అన్నాం అనుకోండి, దీనివల్ల ఏమైపోతుంది? ఆ ఉన్న తత్వాన్ని గుర్తించడం వల్ల, లేకపోవడం వల్ల ఏదైనా కొద్దిపాటి కర్మ ఉంటే అది మనకే. అందుకని వాక్కుతో కూడా వారు ఆ దోషాన్ని తీసేస్తారు, వాక్కుతో కూడా ఆ దోషాన్ని తీసేస్తారు, క్రియతో కూడా ఆ దోషాన్ని తీసేస్తారు. మనకు తెలియకుండానే మన చేత క్రియ చేయించి మనకు ఏదైతే అనుభవంగా అనుభవించవలసిన కర్మ ఉందో ప్రారంభం, దాన్ని వారు శాసించగలిగిన అధికారం ఉంటుందండి గురువుకి. శాసించే అధికారం, కర్మను మనం శాసిస్తామా అండి? కర్మను మనం శాసించలేము. కానీ దాన్ని శాసించేటువంటి కర్త కూడా ఒకరున్నారండి. ఎవరు వారు? భగవంతుడు, గురుదేవుడు. ఇంకా చెప్పాలంటే గురుదేవుడు, గురు భగవానుడు దాన్ని శాసిస్తాడు ఆయన. అందుకని తన శిష్యుల్ని రక్షించుకుంటాడండి ఈ క్రియ ద్వారా పరమాత్మ. అలాగే ఏదైతే మనము ఆ రక్ష్యప్యతీతి విశ్వాస, నా ప్రభువు నాకున్నాడనేటువంటి విశ్వాసం, అన్ని సందర్భాల్లో మనల్ని ఇబ్బంది పెట్టేవన్నీ కూడా జగత్తు లోనివేనండి. కానీ ఈ జగత్తంతా ఎవరి చేత ప్రకాశిస్తుందో వారి రక్షణలో మనం ఉన్నాం. అప్పుడు ఈ జగత్తులో ఉన్న వస్తువులు ఏం చేస్తాయి మనల్ని? దీనికి విద్యాప్రకాశానంద స్వామి వారు చిన్న ఉపమానం చెప్పారు. మనం ఒక జడ్జితో పనుండి వెళ్ళాము, జడ్జి గారి ఇంటితో పనుండి వెళ్ళాము. ఆ జడ్జి గారింటి ముందు కుక్క మురుగుతుంది, మనల్ని లోపలికి రానివ్వదు. కుక్కని చూసి జడ్జి గారు బయటకు వచ్చారు, దాని అరుపు విని బయటకు వచ్చాడు. బయట ఉన్నటువంటి మనతో ఆయనకున్న పరిచయం గుర్తించి ఆయనే మన దగ్గరికి వచ్చి మన చేతిని ఆయన చేతిలో ఇలా పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటే, ఇప్పటిదాకా మనల్ని కరవడానికి ప్రయత్నం చేసిన కుక్క తోకాడించుకుంటూ నీ వెనకాతల ఎలా వస్తుందో, అలాగే అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మ మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నా, అసలు ఇది ఎవరి స్వరూపమై ఉన్నటువంటి ఈ మాయ కూడా ఉనికికి కారణమైనటువంటి పరమాత్మ ఎవరో, ఆయన మనవాడై ఉంటే భయపెట్టే కుక్క కూడా తోకజాడించిలాగా ఏది ఊపుకుంటూ నీకు దాస్యం ఎలా చేస్తుందో, మహాత్ములతో మనకు కలిగిన సాంగత్యం కూడా మనం అనుభవించవలసిన ప్రారంభపూర్వకమైనటువంటి కర్మని కూడా అది మనకి అంత మనకి తగ్గిస్తుంది అన్నమాట. అది మనకు మేలే చేస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దుఃఖాన్ని నేను ఎలా దాటగలిగాను, ఈ ప్రశ్న మన అందరికీ ఉందండి. అంత దుఃఖాన్ని నేను ఎలా దాటగలిగాను? దాటడం మన ప్రజ్ఞ కాదు, దాటించిన మన గురుదేవుల యొక్క సత్తా అది. అది నా గురుదేవుల యొక్క సత్తా అని గుర్తించగలిగిన వాడు ఎన్ని వేల కోట్ల నమస్కారాలు చేస్తే రుణం తీరుతుంది చెప్పండి? లోకంలో అంటూ ఉంటామే, అలా నాయన వల్ల నేను ఇంత అన్నం తినగలుగుతున్నాను, అలా నాయన వల్ల నా వ్యాపారం ఇలా జరుగుతోంది, అలా నాయన వల్ల నేనుగా నిలబడగలిగాను అని మనం నమస్కారం చేస్తున్నామే. అలా నిన్ను నిలబెట్టాలనే బుద్ధి కూడా ఆయనలో కలగడానికి కారణం నువ్వు ఆశ్రయించిన గురుదేవులే, నువ్వు ఆశ్రయించిన దేవుడే. ఆయనకు ఆ బుద్ధి లోకంలో ఇంతమంది ఉండగా నీకే ఎందుకు కలిగిందండి? నీకే సాయం చేయాలనే బుద్ధి ఆయనకి ఎందుకు కలిగిందంటే, మనం ఆశ్రయించిన దైవమే ఆ రూపంలో ఉండి మనకు చేయించాడని అర్థం చేసుకోవాలి. అందుకని స్వయంగా వస్తాడు, ప్రత్యక్షంగా వస్తాడు, పరోక్షంగా వస్తాడు, తానై వస్తాడు, అంతర్యామిగా చేస్తాడు. ఇన్ని లీలలు ఉన్నాయండి పరమాత్మ దగ్గర. తానే రావాలని లేదు, తన స్వరూపంగా ఇంకొకళ్ళని పంపుతాడు. ఒకవేళ తానే రావలసి వస్తే తానే వస్తాడు, అంతర్యామిగా నీలోనే ఉండి నీకు ఒక ఏది శక్తి రూపంలో, ధైర్యం రూపంలో ఆ కార్యం నీ చేత చేయిస్తాడు. ఇవన్నీ చేయించేది ఎవరు? పరమాత్మే. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ వేదైచ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృతి వేద విదేవ చాహం అని భగవద్గీతలో చెప్పాడు. నీ మరుపుకి, నీ జ్ఞానానికి, నీ ఉనికికి, నీవు నిలబడడానికి, ఇన్ని కార్యాలు చేయడానికి కారణం నేనయ్యున్నాను. అస్త్రం నీది కావచ్చు, కాని అస్త్రాన్ని ప్రయోగించే తెలివి నాది. నడకను నడవడం నీది కావచ్చు, కానీ నడిపించే శక్తి మాత్రం నాది. మాట్లాడడం నీవు కావచ్చు గాక, మాట్లాడడానికి కారణమైన శక్తి ఆ ప్రజ్ఞ ఇది నాది. ఇలా పరమాత్మ ఏం చెప్తున్నాడు, కనిపిస్తున్న ప్రతి దానికి కనిపించకుండా ఉండేది ఒకటి అధిష్టానమై ఎలా ఉంటుందో ఆ అధిష్టానానికే మనం ఆశ్రయించిన దైవం అని పేరు, మనం ఆశ్రయించినటువంటి పరమాత్మ అని పేరు. ఆయన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి విద్య, ఆయన్ని అనుసరించి నడవడమే మన శీలము. శీలము అంటే నడవడిక. రామచంద్రమూర్తి నడక ఎంతమందికి ఆదర్శమైందండి, రాక్షసులు కూడా ప్రేమించారు రామచంద్రమూర్తి యొక్క మార్గాన్ని, రాక్షసులు కూడా అంగీకరించారు. సాక్షాత్తు మారీచుడనే మహానుభావుడు, మొదట్లో ఆయనకి జ్ఞానం లేదు, తాటకతో పాటుగా వెళ్ళాడు. మారీచ సుబాహులు అనేవాళ్ళు తాటకకి అనుచరులుగా ఉండి అక్కడ విశ్వామిత్రుడు యాగాన్ని భగ్నం చేయడానికి పూనుకున్నప్పుడు మారీచుడు కూడా ఒక రాక్షసుడే, ఆయన కూడా రాక్షస గుణంతో రాముడి యొక్క బలాన్ని ఎదిరించిన వాడే. కానీ సుబాహుడు చచ్చిపోయాడు, మారీచుడు బ్రతికాడు. కానీ వెనకాతల కోపం మాత్రం పోలే, మళ్ళీ ప్రయత్నం చేసి రాముడి మీదకి వెళ్ళాడు, మళ్ళీ బాణంతో తరిమాడు. ఈసారి సప్త సముద్రాల అవతలకి దూరం పంపించేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే రామ రూపము, రామ బాణము, రామ వాక్కుతో పునీతమైనటువంటి అస్త్రము తన దేహాన్ని తాకిందో, అప్పుడు తను రామ భావన కలిగిన వాడై రామతత్వాన్ని రావణాసురుడితో చెప్పాడు. రాముడంటే రామో విగ్రహ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పాడు ఆయన. అంటే ఒక రాక్షసుడికి నిరంతర రామభావ భావన చేత రామతత్వాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేయగలిగాడు ఆయన. కారణం రాముడు యొక్క వైభవం అది, రామ దర్శనం యొక్క వైభవం. కానీ అందరూ పొందగలరా అంటే అక్కడ ప్రయత్నం కూడా అవసరం. రావణాసురుడు అన్నాడు, నీకే ఎలా జరిగింది, నీకే ఎలా దక్కింది అనుభూతి అంటే, నాలో మార్పుకు కారణం నా రాముడు, ఇంతమందిని అంత చంపగలిగినటువంటి వాడు నన్నెందుకు విడిచిపెట్టాడు, ఏదో కారణం ఉండి ఉంటుంది, కాబట్టి ఆ కారణం ఏదై ఉన్నది, నన్ను నేను మార్చుకుంటేనే నా జీవితానికి సార్థకత. కాబట్టి రావణాసురుడితో కూడా చెప్పాడు, పూర్వం నేను ఇదే అజ్ఞానంలో ఉన్నాను, రాముడిని ఎదిరించి ప్రయత్నం చేశాను, కానీ ఇప్పుడు నాకు రాముడంటే ఏంటో తెలిసింది. కారణమేమిటి, నిరంతర విచారణ చేత. ఒకసారిగా అవగతం కాదండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు, పరీక్ష గదిలోకి పోబోయేవాడు, అప్పటికప్పుడు అప్పటిదాకా చదువు మీద దృష్టి పెట్టనివాడు, కొత్తగా పుస్తకం పట్టుకున్నవాడు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ రా అని చెప్తే, ఇక వాడు చూడండి బట్టి పడతాడు, ఇంకొద్దిసేపట్లో లోపలికి వెళ్ళి పెన్ను తీసుకుని రాస్తానన్నప్పుడు కూడా వాడు ఇలా తలకాయ ఉత్తునే ఉంటాడు. ఆవు సాధు జంతువు, ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును, వెనక తోక ఉండును, ఆవు తెల్లగా ఉండును, పాలు సమృద్ధిగా ఇచ్చును, దాని పాలు తాగితే రోగం రాకుండా ఉండును, కనీసం ఒక పాయింట్ అయినా రాస్తే డిస్ట్రిక్షన్లో పాస్ కాకపోయినా కనీసం 35 మార్కులతో ఉద్ధరిస్తానని వాడు కోర. ఎంత భావన చేస్తాడండి, ఎన్ని తలుచుకుంటాడు, మధ్యలో ఎవరైనా ఒరే అన్నాడు అనుకోండి, ఆవు నేను ఆవు గురించి వ్యాసం చదువుతున్నాను, ఇప్పుడు నన్ను కదిలించావా, నేను నీ మీద వ్యాసం రాసేస్తాను, నేను తప్పుతాను. అందుకని వాడి దృష్టి అంతా దాని మీదే ఉంటుందండి. ఏమండి, ప్రపంచకంగా ఉండేటువంటి ఉత్తీర్ణతకే ఈ మాత్రము ప్రజ్ఞ అవసరమైతే, మన జీవితాన్ని తరింపజేసుకోవాలంటే ఇంకెంత జ్ఞానం రావాలి. అందుకని మారీచుడు అన్నాడు, ఇది ఒకరోజు సాధన కాదయ్యా, ఎప్పటి నుంచి నాకు రాముడు తెలుసు, ఉన షోడశ వర్షో రామో రాజీవలోచన, 16 లోపుగా ఉండి 12 పిల్లగాడిగా వచ్చి విశ్వామిత్రుడు వెంట నడుస్తూ ఇంతింత గౌన్లు కట్టుకొని సరయూ నది ఒడ్డున దర్భచాపల మీద పడుకొని నిద్ర మెలుకోవడం చేతగాక గాఢ నిద్రలో మునిగి ఉండి 4.5 సమయంలో అరవిచ్చినటువంటి నేత్రాల వంటి వారై, మగ ఏది కమలముల వంటి కన్నులు కలిగిన వారై, బాగా విచ్చుకున్నటువంటి కమలాలు నేత్రాలుగా కలగమని విశ్వామిత్రుడు బోధిస్తున్నప్పుడు అరగన్నులతో నిద్ర లేచిన రామచంద్రమూర్తి అస్త్రం పట్టను చేతగాక, బాణం విడవడం చేతగాక అప్రయత్నంగా విడిచిన బాణం ఒక్కసారి దెబ్బతగిలినందుకే ఇప్పుడు రాముడు మర్చిపోలేకపోతున్నానే, బలాతి బల విద్యను ఇంతకాలం ఉపాసించగా బాణం విడిచాడంటే నా బ్రతుకుంటుందా అన్నాడు ఎవరు, మారీచుడు. మరి రాక్షసుడు అనుభవించాడా లేదా రామతత్వాన్ని, మరి మానవులం కదండి. ఇప్పుడు మనకు రాక్షసులు అనే పేరు వింటే ఏమనిపిస్తుంది, వాళ్ళా అండి, వాళ్ళు తుచ్చమైన వాళ్ళే, రాక్షసులు అంటే అధమాదములండి, ఏమండి మేము మానవులం అండి, మేము ఉత్తములం అండి, ఎందుకంటే ఉత్తమ జన్మ అని చెప్పుకుంటున్నాం కదా. ఒకసారి మారీచుని పట్టుకుంటే అసలు మనం మానవుడిగా కూడా సరిపోతామని అనుమానం వస్తుంది. ఎంత ప్రజ్ఞ అండి రాక్షసుడు అయినా, ఆయన ఎంత గొప్పగా చెప్పాడు రాముడి గురించి, అప్పటి నుంచి రథమనే పేరు విన్నా నాకు భయమే, రత్నం అనే పేరు విన్నా భయమే, ఎందుకని 2 రకారంతో ప్రారంభమవుతున్నాయి, ఆ బయట ఉండేటువంటి నామము మాకు రాముడిని గుర్తుకు తెస్తోంది, కాబట్టి ఇప్పుడు రాముడు మాకు అన్యం కాలేడు. నాకు దయచేసి రకారంతో మొదలయ్యే పదాలు నాకు చెప్పకు అన్నాడండి. అంత వైభవంగా అనుభవించడానికి అక్కడ జన్మ అడ్డు రాలేదు. అక్కడ రాక్షసులకి భగవంతుణ్ణి పొందే అధికారం లేదని ఎవరు చెప్పారు? ప్రహ్లాదుడు ఆ వంశంలో నుంచి వచ్చిన వారు కాదా? బలిచక్రవర్తి ఆ వంశంలో నుంచి వచ్చిన వారు కాదా? విరోచనుడనే మహానుభావుడు బలిచక్రవర్తి యొక్క తండ్రి, ఆయన ఆ వంశంలో నుంచి వచ్చిన వాడు కాదా? అంటే కారణం ఏమిటి అక్కడ? గుణేన శీలహ, గుణేన ధర్మహ, గుణము ధర్మము నడవడిక ఇవన్నీ కలిసి ఉండాలి. ఇవి లేకపోతే వాడు రాక్షసుడు అవుతున్నాడు. అందుకని ధర్మముతో కూడిన గుణాలు కావాలి. అంటే మనం ఏ మంచి పని చేసినా దాని వెనకాతల ఒక పారమార్థికత ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడెవరో, ఏ మధ్యలోకే ఎవడైతే ఇవన్నీ లేకుండా ఉంటాడో వాడు భూమికి భారమైన వాడు. ఇవన్నీ కలిగిన వాడు భూమికి ఆనందాన్ని కలిగించేవాడు. మనం కాలు పెడితే భూమి సంతోషపడాలటండి. ఈ దుర్మార్గుణ్ణి దరిద్రుని మొయ్యాల్సి వచ్చిందనేది ఏడవకూడదండి. భూమాత భూమాత కాలు పెడితే మన కాలు భూమికి తగిలితే ఆవిడ ఆనందపడాలి. ఓ ఇగో ఈ గొప్ప గుణం కలిగిన వాడిని నేను మోస్తున్నాను, ఈ గొప్ప గుణం కలిగిన వాడికి నేను ఆవాసం అయ్యాను. భూమి కూడా ఆలోచిస్తుందట, ఎంతమంది పుణ్యాత్ములయ్యా ఈ భూమి మీద నడయాడినటువంటి మహాత్ములు, వాళ్ళందరి పుణ్యపు ధూళి పడడం వల్ల కదా నేను ఇంత పునీతం అయ్యాను. అలాగే నదీమ తల్లులు ఎదురు చూస్తుంటాయట, మాలో అందరూ పాపాలు విడుస్తున్నారే, ఈ పాపాలన్నీ ఎలా ప్రక్షాళన అవుతాయంటే మహాత్ములు చెప్పారు, నీలో ఏ పురాణ పురుషుడు ఏ భాగవతోత్తముడు నీలో స్నానం చేసినా, ఏ పతివ్రతామ తల్లి ధర్మం తప్పకుండా ఉన్నటువంటి ఆవిడ నీలో స్నానం చేసినా నీలో పాపాలు నీకు అడగబడునుగాక, అటువంటి శక్తి వారికి చెందుగాక అని మహాత్ములు మనకింతటి వైభవాన్ని అందించారు. అందుకని ఏ మనుష్య రూపేణా మృగాచరించి మనం మనుష్యులు అనిపించుకోవాలే తప్ప మృగాలు కాకూడదు. మనుష్యులుగా చరిస్తున్నటువంటి మృగాలు తిరుగుతున్నాయని భూమి బాధపడకూడదట. అందుకని ఈ గుణాలు కలిగి ఉండాలి. ఏషాం విద్య, విద్యతో అంటే విద్య లేకుండా ఉండకూడదు. నా తపు నా దానం, దానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. జ్ఞానం అంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలి, శీలాన్ని కలిగి ఉండాలి, మనకి ధర్మంతో కూడిన గుణాలు కలిగి ఉండాలి. ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వారి భూమిని పండించిన వారు. ఇవి లేకుండా చరించే వాళ్ళు ఆ భూమి భారానికి కారణమై మృగాలుగా పిలువబడుతున్నారు. వాళ్ళు మనుషులుగా చరిస్తున్న మృగాల లాంటి వాళ్ళు అని మహాత్ములు మనకు తెలియజేశారు. కాబట్టి మృగత్వం నుంచి మనుష్యత్వంలోకి, మనుష్యత్వం నుంచి మాధవత్వంలోకి నడిపించేదే గురుబోధ. ముందు పశుత్వంలో నుంచి, మృగంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మానవత్వంలోకి రావాలి. మానవత్వంలో నుంచి మాధవత్వానికి ఎదగాలి. ఈ ఎదగదలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించేవారే గురుదేవులు. వారు బోధించేదే మనకు అమృతతుల్యమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానమే మనకు సత్సంగం. ఇప్పుడు మనకి ఆ జ్ఞానం ఎక్కడ లభ్యమవుతుందండి? ఎక్కడ లభ్యమవుతుందంటే సత్సంగం జరిగే ప్రతి చోటు జ్ఞాన కేంద్రాలే. సత్సంగం జరిగే ప్రతి చోటు మనల్ని మనం తెలుసుకోవడానికి, తరింపజేసుకోవడానికి మహాత్ములు వేసినటువంటి మార్గాలే. ఈ మార్గాలలో మనం ప్రయాణం చేస్తున్నాం. సత్సంగం అంటే ముగింపు కాదండి, సత్సంగం అంటే మనలోకి మన ప్రయాణానికి ప్రారంభం, అది మొదలు. ఈ ప్రయాణం ఎప్పుడు పూర్తయిపోతుంది? గమ్యం చేరిన తరువాత. ఇక మనకు ప్రయాణం అయిపోయింది అని ఒకటి చెప్పాలా? ప్రయాణం ఎప్పుడైపోతుందని మనమే ఎదురు చూస్తుంటాం. ఒక రైలు ఎక్కాం అనుకోండి, మన గమ్యస్థానం గుంటూరు అయితే ఏం చేస్తాం? విజయవాడ దగ్గర నుంచి చూస్తూ ఉంటాం, ఏ స్టేషన్ దాటుతుంది, ఎప్పుడు దిగాలి అని చూసుకుంటూ ఉంటాం. గుంటూరు వచ్చిన తర్వాత ఒకళ్ళు చెప్పాలా? నిద్రపోతే చెప్పాలి, కానీ మేల్కొని వాడికి చెప్పాల్సిన అవసరమే లేదు, టక్కన దిగిపోతాడు. అలాగే మనం కూడా మన గమ్యస్థానమైనటువంటి పరమాత్మని చేరుకొని అటువంటి ఆ మార్గాన్ని బోధించే గురువుల చెత్త చేరి విషయాన్ని మనం చక్కగా గ్రహించగలిగితే ఇక్కడ ఉండే మనం అమృత పానం చేయొచ్చు. అది ఎక్కడో దేవలోకంలో దొరికేది కాదయ్యా అమృతం అంటే, భూలోకంలో దొరికే అమృతం ఏమిటంటే సత్సంగమే. కాబట్టి అటువంటి సత్సంగాలు మనకి గురువులు ఇదిగో ఇలాగ పండుగ రూపంలో, ఎందుకంటే అన్ని రోజుల్లో అయితే మనం రాం కదా, అందుకని మనకు కూడా చక్కగా ఒక సమయాన్ని ఏర్పరిచి ఆ సమయంలో ఇదిగో ఇలా విభాగం చేసి అన్ని కార్యక్రమాలు మనకు అందించి మనల్ని దీనిలో తరింప చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నమే ఈ సభలు, ఇదిగో ఇటువంటి సత్సంగాలు, అటువంటి కార్యక్రమాలు. చక్కగా మనకి 5 రోజులు పాంచాహ్నికంగా గురుదేవులు మనకు అనుగ్రహించారు. చక్కనైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి భగవంతుని యొక్క అనుగ్రహంతో. నిజంగా చెప్పాలంటే మనకు అందుతున్న అమృతం, మన శరీరాలే పాత్రలు కావాలి. దీని మళ్ళీ మనం జార విడుచుకోకుండా భద్రపరుచుకోవాలి. ఆ భద్రపరుచుకున్నటువంటి విషయాన్ని కష్టకాలంలో మళ్ళీ మాటిమాటికి, ఆకలి కొన్నప్పుడే పాత్ర గుర్తొస్తుందో, దుఃఖంతో ఉన్నప్పుడే గురువు బోధ కూడా గుర్తు రావాలి. దుఃఖంలో ఉన్నప్పుడు గురు బోధ గుర్తొస్తే మనం ఆనందంగా దుఃఖాన్ని దాటగలుగుతాం, ఆనందంగా దుఃఖాన్ని దాటగలుగుతాం. కాబట్టి అటువంటి అవకాశాన్ని మనకి సద్గురుదేవులు ప్రసాదించున్నారు గనక మరి అటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. 5 రోజుల కాలాన్ని అటువంటి గురుదేవుల యొక్క అనుగ్రహం మనకు మరలా మరలా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారి బోధామృతాన్ని జ్ఞానామృతాన్ని మనందరం గ్రోలి ముక్తి పదగాములు కావడానికి కావలసిన శక్తిని భక్తిని సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని అమ్మకు, అలాగే బాబూజీ మహారాజు వారికి, అందరికీ భక్త హృదయాలలో విరాజమానమైనటువంటి సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ 5 రోజుల సత్సంగ కార్యక్రమానికి ఇప్పుడు స్వస్తి వచనం పలికి మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళదాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం తత్సత్. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. జై సద్గురుదేవ. జై సద్గురుదేవ.